ఇప్పుడు ఆత్మ పొందుతారు. ప్రధానమంత్రికి ఒక పేరు లేదు, ఒక రూపం లేదు, కానీ రూపం లేని వస్తువుని, నామం లేని వస్తువుని మనం పట్టుకున్నాం. ఎందుచేతంటే మనం ఒక రూపానికి నామానికి పరిమితమై ఉన్నాం. మన జీవితం పొడుగున మనకు రూపబుద్ధి, నామబుద్ధి ఎంత సాధన చేసినా రెండాటి నుంచి విడుదల పొందలేకపోతున్నాం. ఆయనకు రూపం అక్కర్లేదు, మనకు రూపం ఇంకా ఇష్టం. ఆయన ఏదో ఒక రూపంలో ప్రవేశిస్తాడు, వాడే కృష్ణుడు. మధురలో కూడా కృష్ణ జన్మస్థానంలో కృష్ణుడు పుట్టాడని రాయలేదు, కృష్ణుడు పుట్టిన వాడవలే ఇక్కడ కనిపించాడు, ఒక దేహంలో ప్రవేశించాడు. అక్కడ పరమాత్మకు పుట్టుకు లేదు, చావు లేదు. ఏ వస్తువుకైతే పుట్టుకు లేదు, ఏ వస్తువుకైతే చావు లేదు, అదే మనం. అయితే పరమాత్మతో మనకి రూపం లేనటువంటి, నామం లేనటువంటి పరమాత్మతో మనకు పరిచయం కుదరటం కష్టం. మనతో పరిచయంగా ఉండటానికి, మనతో మాట్లాడటానికి పరమాత్మ యొక్క ఆ లీల ఎలా ఉంటుందో మనకు చూపించడానికి ఈశ్వరుడు కృష్ణరూపం ధరించి వచ్చాడు. అంటే భగవంతుడి లీలలు ఎలా ఉంటాయి, భగవంతుడి యొక్క శక్తి ఎలా ఉంటుంది, భగవంతుడి జ్ఞానం ఎలా ఉంటుంది, ఆ కళ్యాణ గుణాలు ఎలా ఉంటాయి, ఆ లీలలు ఎలా ఉంటాయో ప్రదర్శించడానికి ఈశ్వరుడు కృష్ణ అవతారం ధరించి వచ్చాడు. మన భగవంతుని ప్రార్థించగా ప్రార్థించగా, ఆరాధించగా ఆరాధించగా భగవంతుడే మనకు గురు రూపంలో వస్తాడు. అర్జునుడికి ఈశ్వరుడే గురువు అయ్యాడు, అర్జునుడికి సాక్షాత్తు భగవంతుడే గురువు అయ్యాడు. మీరు ఉపనిషత్తులు చదివిన, భాగవతం చదివిన, భారతం చదివిన, అన్ని పుస్తకాలని చదివి పిండేసి పిండేసిన ఆయనే మొట్టమొదటి చెప్పింది ఏంటంటే, ఒకటి ఇంద్రియ నిగ్రహం, రెండు మనోనిగ్రహం, శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం ఇవన్నీ కాపాడుకుంటూ నీ హృదయంలో ఉన్న అంతర్యామగా ఉన్న ఈశ్వరుణ్ణి దర్శించడం. ఏ వస్తువుకైతే పుట్టుకు లేదో, ఏ వస్తువుకైతే చావు లేదో, ఆ వస్తువుని తెలుసుకోవడానికి ఇంద్రియ నిగ్రహం అవసరం, మనోనిగ్రహం అవసరం, మనస్సుకు చల్లదనం అవసరం, ఈశ్వరుడి ప్రేమ భక్తి అవసరం. అది లేకుండా నీ లోపల ఉన్న వస్తువు నీకు తెలియబడదు. అయితే ఉపనిషత్తులు సారం, భాగవతం సారం, భారతం సారం ఏంటంటే నీ మనస్సుని చల్లగా ఉంచుకుని, శాంతిగా ఉంచుకుని, మనస్సును స్వాధీనం చేసుకుని, ఇంద్రియములు స్వాధీనం చేసుకుని, మాటమాటికి ఉద్రేకానికి ఆవేశానికి గురి కాకుండా, ఈ జీవితం క్షణభంగరం, లోకం క్షణభంగరం, శరీరం క్షణభంగరం అనే విషయం నీ మనస్సులో పెట్టుకుని పరమేశ్వరుడి అనుగ్రహానికి అర్హత పొందటం కోసం తదనుగుణంగా జీవించడం జీవిత విధానం నేర్చుకోమని ఎన్ని గ్రంథాలు చదివినా వాటి సారాంశం. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైనా బెంగ ఉందనుకోండి, ఏదైనా ఒక విషయం గురించి ఏదైనా చింత ఉందనుకోండి, అది శరీరం ఉండగా మీరు పరిష్కారం చేసుకోవాలి, కానీ ఆ చింతతో మీరు చనిపోతే, మీరు చనిపోయిన తర్వాత కూడా చింత ఉంటుంది. ఎందుచేతంటే బెంగ అనేది, చింత అనేది, దుఃఖం అనేది శరీరంలో ఉండదు, మనస్సులో ఉంటుంది. శరీరం చనిపోతుంది, మనస్సు ఉంటుంది. ఇంకా మనస్సులో ఉన్న బెంగ అలా కూడా వచ్చేస్తూ ఉంటాయి. మనసులో మీకు ఏ తలంపులు ఉన్నాయో, ఏ బలహీనతలు ఉన్నాయో, ఏ మంచి గుణాలు ఉన్నాయో, చెడు గుణాలు ఉన్నాయో మీకు కూడా వచ్చేస్తుంది. అంటే మనస్సు మరణిస్తే ఇబ్బంది లేదు, చావు శరీరానికి ఉంది కానీ జీవుడికి లేదు. ఈ శరీరం మరణించాక మళ్ళీ కొత్త శరీరం వచ్చే వరకు జీవుడు అలా అది ఊగిసలాడుతూ ఉంటాడు. కొత్త శరీరాన్ని పట్టుకోలేడు, పాత శరీరాన్ని మర్చిపోలేడు. పాత శరీరం జ్ఞాపకం వస్తూ ఉంటుంది, మళ్ళీ కాలిపోయింది రాదు, మళ్ళీ కొత్త శరీరంలో ప్రవేశించడానికి ఘర్షణ ప్రారంభమవుతుంది. తనకున్న అలవాట్లని మళ్ళీ ఎక్స్ప్రెస్ చేసుకోవాలంటే మ్యాటర్ రావాలి. పాత శరీరం నీటి పెట్టిన తర్వాత కొత్త శరీరంలో ప్రవేశించడానికి కొంత కాలం పడుతుంది, కొంత టైం పడుతుంది. 4 సంవత్సరాలు పట్టొచ్చు, 10 సంవత్సరాలు పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు. కానీ 2 సంవత్సరాలు పెట్టినప్పటికీ ఈ మనసులో ఉన్న గుణాలు అలాగే ఉంటాయి. మీరు శరీరం ఉండగా సాధన చేసి, ఎంతైతే కృషి చేసి, ఎంతవరకు అభివృద్ధిలోకి వచ్చారో ఆధ్యాత్మికంగా, ఆ అభివృద్ధి నిలుస్తుంది. కానీ మరణానంతరం మీకు సాధన కుదరదు. బహుజన్మల్లో సాధన చేసి బహుజన్మల్లో భగవాన్ గురువు పొందటానికి మీరు చేసిన కృషి వల్ల కానీ మీకు జ్ఞానం ఆత్మజ్ఞానం కలగదు అని కృష్ణుడి గీతలో చెప్తాడు. నేను శరీరాన్ని ధ్యానం చేసుకుంటాను, లేకపోతే నువ్వు మనస్సుని ధ్యానం చేసుకుంటాను, లేకపోతే మీ గొప్పతనాన్నో లేకపోతే మీ అహంభావాన్నో మీరు ధ్యానం చేసుకుంటారు. కృష్ణుడు అన్నాడు, నువ్వు నీ శరీరాన్ని ఎంత ధ్యానం చేసుకున్నా అది నువ్వు అబ్బో అది నువ్వు కాదు కాబట్టి. అలాగే నీ మనస్సును కూడా నువ్వు ధ్యానం చేసుకోవచ్చు, ఎంత ధ్యానం చేసుకున్నా అది నువ్వు అబ్బో అది నువ్వు కాదు కాబట్టి. అయితే నీ హృదయంలోని ఈశ్వరుని ధ్యానం చేస్తుంటే, చైతన్యాన్ని ధ్యానం చేస్తుంటే, ఆత్మని ధ్యానం చేస్తే ఏది నువ్వు అవును దాన్ని ధ్యానం చేస్తే అది నువ్వు అవుతావు, కానీ ఏది నువ్వు కాని దాన్ని నువ్వు ధ్యానం చేసినా అది నువ్వు అవ్వవు, అది నువ్వు కాదు కాబట్టి. శరీరానికి మరణం వస్తుంది, నీ మనస్సులో ఉన్న సమస్యలకు మరణం రాదు, అది నువ్వు పరిష్కారం చేసుకోవాలి. పారిపోకం ప్రపంచాన్ని విడిచిపెట్టి ఇల్లు విడిచిపెట్టి పారిపోయినంత మాత్రం చేత నీ సమస్యలు పరిష్కారం కావు. వాటిని ఫేస్ చేసి వాటిని ఎదుర్కొని ధైర్యం వహించి భయం లేకుండా నువ్వు పరిష్కారం చేసుకోవాలి. నువ్వు పారిపోవడానికి ప్రయత్నం చేయొద్దు, పారిపోవడానికి ప్రయత్నం చేస్తే నీ సమస్యల పరిష్కారం కావు. వర్క్ వర్షిప్ అండ్ షేర్ యువర్ ఫుడ్ విత్ అదర్స్. ఏ మతసారమైనా మూడు మొక్కల్లో చెప్పొచ్చు, హిందూ మతం అనండి, క్రైస్తవ మతం అనండి, సిక్కుల మతం అనండి, ఏ మతసారమైనా మూడు మొక్కల్లో చెప్పొచ్చు. రామాయణం కూడా మూడు మొక్కల్లో చెప్పొచ్చు, కట్టెను కొట్టెను తెచ్చాను రామాయణ అయిపోయింది. అలాగే మతసారం ఏంటంటే పని ఆరాధన, నీకున్న దానితో నీకున్నదేదో ఇతరులతో ఇతరులతో కొంచెం పంచుకుని తినటం, ఒకటి పని చెయ్యటం. పని అంటే నీ దైనందిన జీవితంలో భగవంతుడు నీ శరీరానికి ఏ పని అప్పగించాడో ఆ పని నుంచి మనం పారిపోవటం సాధ్యం కాదు. ఏ పని చేయటం ద్వారా ఏ పని పురమాయించాడు ఈ దేహానికి, నా నెత్తిని ఏ పని పురమాయించాడు, ఆ పని పూర్తి చేసుకుంటేనే కానీ ఈ ముక్కులో ఉన్న గాలి బయటకు పోదు. అందరూ ఒకే పని చేయరు ఈ సమాజంది. ఈ సమాజంలో ఒక దేహానికి ఒక పని అప్పగిస్తాడు, మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆ పని మోసుకుంటూ పోవలసింది. ఒకరు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే అదే పని రాబోయే జన్మలో మనకి ఇస్తాడు, వడ్డీతో సహా మనం అనుభవించాలి. వర్క్ వర్షిప్ అండ్ షేర్ యువర్ ఫుడ్ విత్ అదర్స్. నీ పని నుంచి నువ్వు పారిపోవటానికి ప్రయత్నం చేయకు. ఏదైనా సమస్యలు వస్తే అవి బేరు చేయడానికి, పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేయటానికి, ఆ పని సమస్యను తప్పించుకోవడానికి ప్రయత్నం చేయద్దు. ఇతరుల గొడవల్లో ఎక్కువ కలగ చేసుకోవద్దు. లోకంతో దగ్గరగా ఉంటే, లోకం గడుగులతో ఎక్కువగా ఉంటే, లోకం విషయం చోటి నీకు లోక వాసన పెరిగిపోతూ ఉంటుంది. నీకు నీ పని ఎంతవరకు నీ పని చూసుకుని నువ్వు బయటగా ఉండు, నిశ్శబ్దంగా ఉండు, నిర్మలంగా ఉండు, నిశ్చలంగా ఉండు, నీ పని అయితే నువ్వు చూసుకో. అందుకని ఇతరుల గొడవలు ఎక్కువ నువ్వు కలగ చేసుకోవద్దు. నీ పని నువ్వు చూసుకో, నీ పని నుంచి నువ్వు పారిపోవటానికి ప్రయత్నం చేయకు. అయితే పనే ప్రధానం కాదు, భగవంతుడిని ఆరాధించడం మర్చిపోకు. మేనిఫెస్టెడ్ కాదు అంటే నీ హృదయంలో వస్తువు ఉంది, సద్వస్తువు ఉంది, సత్యం వస్తువు ఉంది, దానితో అనుబంధం పెట్టుకోవడం కష్టం. ఏం చెప్పింది, దానికి రూపం లేదు, నామం లేదు. ఉంది, ఉండటం ఉంది, కానీ దానికి రూపం లేదు, నామం లేదు. రూపం లేని దాటి నామం లేని దానితో మనం పరిచయం పెట్టుకుని అనుబంధం పెట్టుకుని కలిసిమెలిసి ఉండటం చాలా కష్టం. అందుకే ఈశ్వరుడు ఏదో ఒక దేహంలో ప్రవేశిస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, మనతో సంచారం చేస్తున్నాడు. అయితే భగవంతుడిని నీ పద్ధతులు నువ్వు ఆరాధించటం, నీకు నీ పూజ జపము ధ్యానము నువ్వు ఆరాధించటం మర్చిపోకు. భగవంతుని గౌరవించటం మర్చిపోకు. భగవంతుడి పాదాలను ఆశ్రయించడం మర్చిపోవద్దు. అంటే అవినీయంగా ఉండకు. ఒక ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు, వాడు వాడు చెప్పినట్టుగా వింటూ వాడికి లొంగు బతుక ఉండవలసినటువంటి అవసరం మాకు ఉంది. నీ అహంకారానికి నీ మనస్సుకి అనేక ఆలోచనలు వస్తాయి, నీకు అనేక తలంపులు వస్తాయి, కానీ ఈశ్వర సంకల్పం ప్రకారం ఈ సృష్టి జరుగుతూ ఉంటుంది. నీ జీవితం నా జీవితం అలాగే జరుగుతూ ఉంటుంది. ఎవరైతే నీకు నాకు ఈ సృష్టికి ఎవరైతే కర్తో వాడిని ఆశ్రయించు, వాడి పదాలను ఆశ్రయించు, వాడు చెప్పిన మాటలను శ్రవణం చెయ్యి, మరణం చెయ్యి, ధరించు. నీ చేతిలో ఉన్న పని విడిచిపెట్టకు. ఈశ్వరుని ఆరాధించడం మనకు, వర్షిప్ చేయటం మనకు. నిరూపంలో నువ్వు పని ద్వారా వర్షిప్ చేయొచ్చు, మాట ద్వారా చేయొచ్చు. భగవంతుడు నిన్ను ఏ గిఫ్ట్స్ అయితే నీకు ఇచ్చాడో, ఈ అవకాశాలు అయితే ఇచ్చాడు, అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే నీకు ఉత్తమ జన్మం వస్తుంది, ఉదాత్త జన్మం వస్తుంది, వండర్ఫుల్గా ఉంటుంది నీ జీవితం కూడా. షేర్ యువర్ ఫుడ్ విత్ అదర్స్. నీకున్నదంతా నువ్వే తినేకు, ఇతరులకు ఎంతో కొంత నువ్వు సహకరించడానికి ప్రయత్నించు. నీకున్నదంతా నేను ఇది కాదు, ఈశ్వరుడు. ఈశ్వరుడు ఇస్తే నీకు వచ్చింది కానీ రాకపోతే ఎలాగొస్తుంది? అంటే మా ఈశ్వర ఇతర రూపాలు కూడా భరించున్నాడు కాబట్టి నీకున్నది నువ్వు తింటూ నీకున్న దాంట్లో కొంత అయినా ఇతరుల చోటు పంచుకుని తిను, తిను ఇతరుల చోటు పంచుకుని తిను. ఏ మతసారమైనా ఇచ్చి చావు లేని వస్తువు నీకు తెలియనంత కాలంలో చావుకు గురవుతూ ఉంటావు. అంటే చావు లేని వస్తువు ఎంతకాలమైతే మనకు తెలియదో అంతకాలం మనకి జన్మ వస్తుంది. జన్మ వస్తే శరీరం వస్తుంది, మళ్ళీ ఆ శరీరం మరణిస్తుంది. ఇలా మరణించడం జన్మించడం ఆ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాం. కానీ ఎంటర్ఫీర్ అయ్యి అంటే భగవంతుడు మనతో ఆడుకుని మాట్లాడి చేసి ఆయన ఎవరికి చెప్పవలసినటువంటి మాటలు చెప్పి మీరు బండతనంగా చేయక్కర్లేదు అంటాడు కృష్ణుడు. ఒక చోట కంట్రోల్ యువర్ మైండ్ బై డిస్క్రిమినేషన్, అర్థం చేసుకుని అవగాహన చేసుకుని ఎరుగుతోటి ఆ మనస్సును స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారని ప్రధానం కాదు, ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారనే ధోరణిలో ఉంటే నీకు అహంభావన పెరుగుతుంది. భావన పెరగదు, అహంభావన పెరుగుతుంది. ఒకసారి రమణ మహర్షి గారిని అడిగారు, నీ ఆశ్రమం గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారని. అప్పుడు భగవానుడు వెంటనే అన్నారు, ఒక్కొక్కడికి బుద్ధి ఉంటుంది, ఎవరి బుద్ధిని బట్టి వాడు చెప్పుకుంటాడు, కానీ ఇంకో రకంగా వాడు ఎందుకు చెప్పుకుంటాడని. ఎంత వండర్ఫుల్ టీచింగ్లో చూడాలి. నీ ఆశ్రమం గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారని భగవాన్ అంటే, మనిషికి ఒక బుద్ధి ఉంటుంది, ఎవడ బుద్ధిని బట్టి వాడు అనుకుంటాడు, కానీ ఇంకో రకంగా వాడు ఎందుకు అనుకుంటాడు. నా బుద్ధిని బట్టి నేను అనుకుంటాను, నీ బుద్ధిని బట్టి మీరు అనుకుంటారు. మనిషికి ఒక బుద్ధి ఉంటుంది, ఎవడ బుద్ధిని బట్టి వాడు అనుకుంటూ ఉంటాడు. వాడు అనుకునేదంతా నిజం. నిజాన్ని తెలుసుకోవాలి కానీ అనుకునేదంతా నిజం కాదు. మనిషికి ఒక్కొక్కడికి ఒక బుద్ధి ఉంటుంది, వాడి బుద్ధిని బట్టి వాడు అనుకుంటాడు. ఇందులో విశేషం ఏముందన్నాడు. మీరైతే ఆనందంతో కంగారు పడిపోతారు, వాళ్ళు ఇలా అనుకున్నారంటూ ఇలా అనుకున్నారంటూ సింపుల్గా తీసి అవతల పడేసాడు. మానవుడికి ఒక బుద్ధి ఉంటుంది, ఎవడి బుద్ధిని బట్టి వాడు మాట్లాడుకుంటాడు, వాడు అనుకుంటూ ఉంటాడు. మీ తమ్ముడిని మీరు ప్రేమిస్తున్నారు ఇవన్నీ అనవసరం ప్రశ్నలు. భగవాన్ అడిగారు అక్కడ, మీ తమ్ముడిని మీరు ప్రేమిస్తున్నారని, లోకంలో అందరినీ ప్రేమిస్తున్నట్టు వాడిని కూడా ప్రేమిస్తున్నాను. వండర్ఫుల్ రిప్లై, వెరీ వెరీ చార్మింగ్ రిప్లై. మీ తమ్ముడిని మీరు ప్రేమిస్తున్నారంటే లోకంలో అనేక మందిని ప్రేమిస్తున్నాం, అందరినీ ప్రేమిస్తున్నాం, అలాగే ప్రేమించినట్టు వాడిని ప్రేమిస్తాం. అంటే మీరు ఆరాధన ఎందుకు విడిచిపెట్టొద్దన్నాడంటే, కృష్ణుడు నువ్వు ఆరాధించగా 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 నువ్వు ఆరాధించే దేవుడు వాడికి శరీరం అక్కర్లేకనా, మీకు రూపబుద్ధి ఉంది కాబట్టి, నామబుద్ధి ఉంది కాబట్టి ఒక రూపం ధరించి నామం ధరించి మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడతాడు, మీతో పరిచయం ఏర్పాటు చేసుకోవడం. రూపం లేని దాంతో మీకు పరిచయం ఉండదు, నామం లేని దాంతో మీకు పరిచయం ఉండదు. మీతో పరిచయం చేసుకోవడానికి గురువు రూపం ధరించి వస్తాడు ఈశ్వరుడు. గురువు యొక్క దయ వల్లే ఆత్మసాక్షాత్కారం అవుతుందని చెబుతున్నారు. అది ఎలా సాధ్యము? సింహాన్ని చూసి మేల్కొని ఏనుగు పరిస్థితి వంటిదే. అంటే ఏనుగు నిద్రపోతంటే, ఏనుగు నిద్రపోతంటే సింహం కనుక ఏనుగు స్వప్నంలో వస్తే వెంటనే దానికి మెలకు వచ్చేస్తున్నట్టు. అలాగే నీ అజ్ఞానం నేను నిద్రల నుంచి మేల్కొలిపోవాలి గురువు. ఏనుగు నిద్రలో ఉంటే సింహం దాని కనుక స్వప్నంలోకి ఇస్తే వెంటనే దానికి మెలకు వచ్చేస్తుంది ఏనుగు. అలాగే నీ అజ్ఞానం నుంచి, నీ అజ్ఞానం నిద్ర నుంచి ఎవడైతే మేల్కొలుపుతున్నాడో వాడే గురువు, వాడే ఈశ్వరుడు, వాడే పరమాత్మ. గురువు యొక్క కృప నీకు సోకినంత మాత్రం చేత, తాకినంత మాత్రం చేత, వాడి దృష్టి వాడి కటాక్షి నీ మీద తండంత మాత్రం చేత నీకు అజ్ఞానం యొక్క నిద్రలోంచి మేల్కొలుపు చేస్తాడు గురువు, వాడే గురువు. నీకు అజ్ఞానంలోంచి విడుదల చేసి ఇంద్రియాలు, మనస్సు, నీ ఊహలు, నీ సంకల్పాలు, నీ తలంపులు, నా అరణ్యంలోంచి ఆ అడవిలోంచి నిన్ను విడుదల చేసి నీకు సత్యం వైపు దారి చూపించేవాడే గురువు. మనం తీసుకెళ్ళి ఎక్కడో అడవిలో పడేసారనుకోండి, బయటికి ఎలా రావాలో మనకు తెలియదు. అదేవిధంగా ఇంద్రియాలనే అడవి, మనస్సు అనే అడవి, నీ అహంభావన అడవి, దేహబుద్ధి, దేహవాసన, దేహభవన అడవులోంచి ఒక గురువు తప్పించి నేను బయటికి ఎవడో తీసుకురాలేడు. నువ్వు ప్రయత్నం చేయొచ్చు, నీకు తెలివితేటలు ఉండొచ్చు, నీ తెలివి సరిపోదు, ప్రయత్నం అవసరం, తెలివి అవసరం, వివేకం అవసరం, ఇవన్నీ అవసరమే. కానీ అంత మాత్రం చేత నువ్వు అడవిలోంచి బయటకు రాలేదు. నిజంగా ఇప్పుడు నీ పుట్టుక నిజమైన పుట్టుక కాదు, నీ చావు నిజమైన చావు కాదు. నువ్వు కానీ దేహాన్ని నువ్వు అనుకుంటున్నావు, దేహాన్ని నువ్వు అనుకోవటం, నేను చనిపోతున్నాను పుడుతున్నాను అని అనుకుంటున్నావు. అసలు సత్యానికి, నగ్న సత్యానికి, ఆ చావు లేని వస్తువుకి నువ్వు అనుకున్న దానికి ఎట్టు సంబంధం? రవ్వంత, ముళ్ళంత, చింతాకంత కూడా సంబంధం లేదు. అయితే నువ్వు ఎందుకు పుడుతున్నాను అనుకుంటున్నావు? దేహం నువ్వు అనుకుంటున్నావు కాబట్టి. ఎందుకు చనిపోతున్నాను అనుకుంటున్నావు? దేహం నువ్వు అనుకుంటున్నావు. నిజంగా నీకు చావు లేదు, చావు లేని వస్తువు నీ హృదయంలో ఉంది, నువ్వు అదే నువ్వై ఉన్నావు. కానీ దానితో మీకు తాదాత్మ్యం లేదు. శరీరంతో తాదాత్మ్యం ఉంది కాబట్టి శరీరం మరణిస్తుంది కాబట్టి నేను చనిపోతున్నావు అనుకుంటున్నావు. నువ్వు అనుకునేది నిజం కాదు, నీ పుట్టుక నిజం కాదు, నీ కష్ట సుఖాలు నిజం కాదు, నీ చావు కూడా నిజం కాదు, ఇవన్నీ స్వప్నం అంతవు ఇది కూడా అంతే. భగవాన్ ఒక ప్లేడర్ గారు ఒక ప్రశ్న అడిగారు, ఏంటి మరి మూడు అవస్థలు మేము పుట్టినప్పటి నుంచి ఒలకాట్లోకి వెళ్ళే వరకు మూడు అవస్థలు అనుభవిస్తున్నాం, లోపలలో సత్యం ఉందంటున్నారు, ఈశ్వరుడు ఉంటున్నాడు, పరమాత్మ ఉందంటున్నారు, ఏదో చైతన్యం ఉందంటున్నారు, ఉందో లేదో మాకు తెలియదు, మాకు తెలిసి మూడే జాగ్రత్త అవస్థ తెలుసు, స్వప్న అవస్థ తెలుసు, నిద్ర తెలుసు, చింతం గంట మనకు తెలిసింది ఏమో లేదు, ఏదో ఉందంటున్నారు లోపల, కానీ ఏం మీరు తెలియటం లేదు, మాకు తెలిసింది మేము కాదంటున్నారు, మాకు తెలియంది ఏదో మేమంటున్నారు. జాగ్రత్త అవస్థ నువ్వు కాదు, స్వప్న అవస్థ నువ్వు కాదు, నిద్రపడ నువ్వు కాదు, మరి నువ్వు ఎందుకు నేను ఎందుకు అనుకుంటున్నాను నా లాయర్ గారు అడిగితే మీద ఒక హ్యాబిట్, ఒక అలవాటు తప్పి ఒక పాచి అలవాటు అంటది, అది అలవాటు తప్పి అది నిజం కాదు, ఒక అలవాటు పడిపోయి అలాగే జన్మ జన్మల నుంచి అలవాటు పడిపోయాడు. ఈ అడుగు నుంచి తీసుకురావటానికి గురువు అయిన శాస్త్రం. దేహం పుట్టుక నీ పుట్టుక కాదు, దేహం చావు నీ చావు కాదు, నువ్వు ఎవరగా ఉన్నావు ఆ వస్తువుకి పుట్టుక లేదు, చావు లేదు, మూసరతను వాళ్ళు. అయితే మేము ఎలా రోజు ప్రయత్నాలు చేస్తూ ఉండవలసిందేనా ప్రేరణగా ప్రయత్నం చేస్తూ ఉండవలసిందే. ఇప్పుడు ఎవరికంటే ప్రయత్నం లేని స్థితికి నువ్వు వెళ్ళే వరకు, ఆ ఎట్టు ఎదిగే వరకు నువ్వు ప్రయత్నం ఎప్పుడూ చేయక్కర్లేదు. ప్రయత్నం లేని స్థితికి వెళ్ళే వరకు ప్రయత్నం చేయి, తర్వాత నీకు ప్రయత్నం తోడతాను లేదు, ప్రయత్నం నేను విడిచిపెట్టేస్తాను. మందు ఎంతవరకు వాడాలంటే రోగం తగ్గే వరకు వాడాలి, కానీ రోగం తగ్గాక మందు తోడు పనిలేదు. అలాగే ప్రయత్నం లేని స్థితికి నువ్వు వెళ్ళే వరకు ప్రయత్నం చేయాలి, తర్వాత నువ్వు ప్రయత్నం తోడు పనిలేదు. నీ హృదయంలో శక్తి ఉంది, జ్ఞానం ఉంది, అమృత స్థితి ఉంది, దాన్ని తెలుసుకోవటానికి ఈశ్వరుడు పట్ల గురువు పట్ల తెలుపు లేదు, ఎడతగని భక్తి అనుసంధానం కలుగుతుంది. ఏ వస్తువునైతే నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు ఆ వస్తువుతోటి ఎడతగని అనుబంధం కలిగి ఉంది, తెలుపు లేని అనుబంధం కలిగి ఉంది అని భగవాన్ అంటున్నారు. ఇట్ ఈస్ గాడ్, నువ్వు గాడ్ ఎవ్రీథింగ్, ప్రతిదీ దేవుడే చేస్తాడు. అది నీకు తెలిసే వరకు నేను చేస్తాను, నేను చేస్తానని ఇలా బిడాయిస్తూ ఉంటావు, బడాయిస్తూ ఉంటావు. ఇట్ ఈస్ హీ హూ డస్ ఎవ్రీథింగ్, ప్రతిదీ దేవుడు వల్ల అవుతుంది, దేవుడే చేస్తున్నాడు. అది నీకు అర్థమయ్యే వరకు, నీ అనుభవం అయ్యే వరకు నేను చేస్తున్నానని, ఏది చేస్తాను నేను చేస్తానని గంతులు వేస్తావు, బడాయిలు చెప్పుకుంటావు, నీకు అర్థం కాదు. ఇట్ ఈస్ హీ, ఇట్ ఈస్ గాడ్ హూ డస్ ఎవ్రీథింగ్. దేహం ద్వారా చేసిన పని కూడా ఈశ్వరుడు నిర్ణయించిన పని నువ్వు చేస్తున్నావు, కానీ ఏంటి నీకేం స్వతంత్రం లేదు, ఆ స్వతంత్రం. ఒకసారి చూడండి, ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలనుకుంటాను, పొరపాటు మాటలు మాట్లాడతాం. ఒక్క మాట మీరు జ్ఞాపకం పెట్టుకోండి, భక్తి పెరగాలంటే రాగద్వేషాలు తగ్గించుకోవాలి. రాగద్వేషాలు మనం తగ్గించుకోవడం అనుకోండి, జన్మలో ఉచితంగా రెండు వచ్చేస్తాయి. ఇంకా మనకున్న రాగద్వేషాలే మన మనసును బాహ్య ముఖానికి తీసుకొస్తాయి. రాగద్వేషాలు వదిలేస్తే మనస్సుని తన స్వస్థానంలో, తన స్వస్థితిలో, తన మూలంలో, హృదయ గుహలో, ఈశ్వరుడు నివసించే గుహలో తెలియదు, అక్కడ పడిపోతుంది, పడిపోయి అక్కడ రాలిపోతుంది, అక్కడ కుంగిపోయి నశిస్తుంది. అది మన మనస్సును బాహ్యముఖానికి తీసుకొచ్చే రాగద్వేషాలు. ఒకరిని చూసి ఇష్టపడతాం, ఒకరిని చూసి అయిష్టపడతాం. భగవాన్ చెప్పారు, అందరూ మనుషులైనా ఈ భేదాలన్నీ మనస్సులో ఉన్నాయి, మంచి చెడు అనే మనస్సులో ఉన్నాయి, కానీ చైతన్యం లేవు, ఆత్మలు లేవు. మంచివాళ్ళని చెడ్డవాళ్ళని మనస్సులో ఉంది భేదం, కానీ నీ హృదయంలో ఉన్న వస్తువులో మటుకు లేదు. ఆ వస్తువుని తెలుసుకునే వరకు ఇక్కడ పీపుల్తో మాట్లాడుకు, వారితో సహవాసం చేయకు. అంటే ఎంత ఎంత జాగరూకత, ఆ సత్య మ్యాథమెటికల్ యాక్యురసీ చూడండి, అంటే ఎంత జాగ్రత్త పడుతున్నారో చెప్పటం. ఒక్క మాట కూడా అజాగ్రత్తగా మాట్లాడాలి, ఎంచుకంటే తరతరాలు అవి మూసుకెళ్ళి వాడు కళ్ళు తెరిపించాలి. మంచి చెట్టు అనేది మనస్సులో ఉంది, నీ లోపల చైతన్యంలో ఆత్మలో అక్కడ మంచి చెట్లు కదా అతీతం, ద్వైతానికి అతీతం. అయితే ఆ వస్తువును పొందే వరకు మటుకి విక్కిరి పీపులతో, దుష్టులతో, దుర్మార్గులతో దూరంగా ఉండవలసిన అవసరం ఉంటుంది. వాళ్ళతో మాట్లాడటం కూడా నువ్వు తగ్గించుకో. విషయంలో వాళ్ళ మీద అసూయ వల్ల కాదు, ద్వేషం వల్ల కాదు, నీ లోపల వస్తువుని పొందటం కోసం ఇక్కడ పీపుల్కి దూరంగా ఉండాలి. విషయం నీదంతా మనస్సులో ఉంది, అసలు వస్తువుని తెలుసుకున్నాక నీకు అంతా సమానం, అంతా ఒకటి. మొక్క చిన్నదనం ఉన్నప్పుడు ఏదో కంచి వేస్తాం, ఆ మొక్క పెద్దదైన తర్వాత కంచి తీసేసిన ఇబ్బంది లేదు, అటువంటి కంచి కూడా నీకు అవసరం సాధన దృష్టి. సత్పురుషులతో సహవాసం పెట్టుకో. చంద్రుడు నీకు ఎంత చల్లదనం ఇస్తాడో, మరి కల్పవృక్షం నీ కోరుకుని ఎలా నెరవేరుస్తుందో, సత్పురుషుల వల్ల ఇవన్నీ కూడా నువ్వు సాధించవచ్చు. సత్యం నీ హృదయంలో ఉంది, దానికి రూపం లేదు కాబట్టి, నామం లేదు కాబట్టి, దానితో సాక్షాత్తును అనుబంధం పెట్టుకోవడం కష్టం కాబట్టి, బాహ్యంగా ఆ సత్య వస్తువుని ఎంతో కొంత అనుభవించే వాళ్ళతో బాహ్యంగా వాళ్ళతో సహవాసం ఏర్పరచుకో. సహవాసం ఏర్పరచుకుంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అన్నట్టు మీ ప్రయత్నం తక్కువైనప్పటికీ ఎక్కువ ఆధ్యాత్మిక అభివృద్ధిని పొందుతాం. మీకు ఏదైనా దెంగ ఉంటే దెంగని మీరు వివేకంతో తెలివితో పరిష్కారం చేసుకోవాలి, కానీ తర్వాత చచ్చిపోయిన తర్వాత పోదు మీకు కూడా వస్తుంది దెంగ. ఇంచిది శరీరం చనిపోయినప్పుడు మనస్సు కూడా చనిపోయిందని కొన్ని దెంగం తప్పవుతుంది. దెంగ పెట్టుకునే మనస్సు ఉంటుంది, ఈ జడమైన శరీరం కాలిపోతుంది. ఈ దెంగ ఏది ఏ మనసు అవుతుందో ఆ మనసు కాదు అని చెప్పి మళ్ళీ కొత్త శరీరం తిరిగే వరకు అది అక్కడ ఉంటుంది. మళ్ళీ కొత్త శరీరంలో కూడా నేను కూడా వెంటాడుతుంది. దానికి సమాధానం చెప్పే వరకు నేను అది పరిష్కరించుకునే వరకు. అంటే భగవాన్ చెప్పే సిద్ధాంతం ఏంటి, శరీరానికి మరణం వచ్చినప్పుడు బంధువులు మారిపోవచ్చు, స్నేహితులు మారిపోవచ్చు, పరిసరాలు మారిపోవచ్చు, అన్నీ మారిపోతారు. కానీ నీ మనసులో ఉన్న కోరికలు, నీ మనసులో ఉన్న గుణాలు, నీ మనసులో ఉన్న చింతలు, నీ మనసులో ఉన్న దెంగలు ఆ కొత్త శరీరానికి కూడా వచ్చేస్తాయి. అది శరీరం కాలినప్పుడు మనసు కాలదు, కాబట్టి మనసులో ఉన్న గుణాలన్నీ కూడా కొత్త శరీరంలోకి వచ్చేస్తాయి. అప్పుడే నువ్వు ఆ సమస్యను పరిష్కారం చేసుకోవాల్సిందే. ఇప్పుడు నువ్వు ఈ భూమి మీద ఉండగా పరిష్కారం చేసుకోవాల్సిందే. ఈ శరీరం నాదని, ఈ చావు నిజమని, ఈ పుట్టుకు నిజమని, ఇవన్నీ కూడా ఈ జాగ్రత్త అవస్థ నిజమని, ఇవన్నీ నిజమని అలవాట్లను బట్టి నువ్వు అనుకుంటున్నావు. కానీ అది నిజం కాదు, అది ఒక అలవాటు. అది రాంగ్ థింకింగ్, అది రాంగ్ హ్యాబిట్. అక్కడ వస్తువుతో డైరెక్ట్గా అనుబంధం పెట్టుకోలే. మన కోసం శరీరం ధరించి వస్తుంది. రమణ మహర్షి గారి శరీరం విడిచిపెట్టేది కృష్ణ మహర్షి గారు ఒక పాట రాశారు. ఈ జన్మ తచికి మీ బహు ఇంకా అనేక జన్మల్లోకి మీరు రావాలి. ఇప్పుడు ఈ శరీరంలో మీరు ఎలా ఉన్నారు, అటువంటి అటువంటి శరీరాలు మీకు భవిష్యత్తులో కూడా రావాలని నేను కోరుకుంటున్నాను అన్నారు. ఇది భిక్షు ఇదేంట్రా, నాకు జన్మల కోరుతున్నావేంటి, ఇంతకాలం నాకు బోధమే, మళ్ళీ నాకు జన్మల కోరుతున్నావని భగవాన్ అన్నారు. ఆ జన్మలు మేము కోరుతున్నాం, అది మీకోసం కాదు మా కోసం. మీకు ఇప్పుడు ఈ శరీరం ఎలా ఉంది, ఇటువంటి శరీరాలు మీకు రావాలని కోరుకుంటున్నాం. మీకు శరీరంతో పని లేదని మనకు తెలుసు, కానీ శరీరానికి మనస్సుకి భౌతికానికి అతీతంగా ఉండేది మనకు తెలియట్లేదు. నాకు తెలిసే వరకు మీ శరీరాలు మీరు రావాలని కోరుకుంటాం. గురువు అలా చూస్తే ఒక మాట మాట్లాడితే ఒక మౌనంగా ఉంటే అనేక మంది జ్ఞానులైన వాళ్ళు ఉన్నారు, కానీ అందరికీ సాధ్యం, అందరికీ సాధ్యం కాదు. అది ఏది జరిగినా మీ మంచి కలిసి అనుకునే జీవితంలో భగవంతుడు ఎక్కడైతే మీ జీవితాన్ని మరుపుచ్చిపోతాడో చెప్పలేము. చించదు ఆ మలుపు మీ జీవితంలో జరిగిన సంఘటన ఈశ్వరుడికి తెలియకుండా జరగటం లేదు. ఇదంతా ఈశ్వర సంకల్పం ప్రకారమే జరుగుతుందనే విషయం నేను తెలిసే వరకు ఇదంతా నేనే చేస్తున్నాను, నా వల్ల అవుతుంది అనిపిస్తుంది, నీ వల్ల అవుతుంది నీ వల్ల అవుతుంది, కానీ అనిపిస్తుంది అహంభావం ఉంది కాబట్టి. నీకు అది తెలియదు కాబట్టి ఇలా అనుకుంటున్నావు, తెలిసే వరకు అలా అనుకుంటూనే ఉంటావు. ఆధ్యాత్మికంగా మనం పురోగమించాలనే అభిలాష అనే సంకల్పం బలీయంగా నీకు ఉన్నప్పుడు అప్పుడు నీకోసం ఈశ్వరుడు గురురూపం ధరిస్తాడు. మనం అందరం మోక్షం మాట్లాడుతుంది, మనం అందరం ఇంకా ముముక్షులనే కావాల్సి. అంటే కేవలం నాకు మోక్షాన్ని సాధించాలి, ఆ లిబరేషన్ పొందాలి, ఆ మరణం లేని స్థితిని, ఆ మోక్ష స్థితిని పొందాలి అనేటువంటి తపన ఇంకా మన హృదయంలో లేదు. ఏదో ముఖం కడుక్కున్నట్టే, స్నానం చేసినట్టే, సినిమాలు చూసినట్టే, టీవీలు చూసినట్టే మనం దేవుని పూజిస్తున్నాం, మెకానికల్గా దేవుని జపిస్తున్నాం. కానీ ఆ ముముక్షత్వం చూసిన మోక్షాన్ని పొందాలి. డూ ఆర్ డై అని గాంధీ గారు అన్నట్టు చెయ్యాలి లేకపోతే చావాలి అనేటువంటి తీవ్రత, ఆ ముముక్షత్వం మన లెక్క లేదు. మోక్షాన్ని పొందాలనే కాంక్ష బలీయంగా లేదు మనకి. ఒకవేళ ఏదన్నా ఉన్నా కొద్దిగా దూరచ్చిన నీళ్ళగా కొద్దిగా ఉంది. ఆ కాంక్ష బలీయంగా వచ్చినప్పుడు, అది ముగ్గినప్పుడు, అది పక్వానికి వచ్చినప్పుడు నేను తరింపజేయటానికి ఈశ్వరుడు గురురూపం ధరించి వస్తాడు. అంటే నేను పక్వానికి వచ్చినప్పుడు గురువు యొక్క విశిష్టత, ఈశ్వరుడు యొక్క అవునొచ్చిందని తెలుస్తాను. అంటే మన హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, కానీ మన మనస్సులో దోషాల వల్ల ఆయన తెలియటం లేదనే సంగతి మనకు తెలియటం లేదు. మన మనస్సులోనూ దోషాల వల్లే ఆయన మనకు తెలియటం లేదు, మనకు తెలియటం లేదు కాబట్టి ఆయన లేదని అనుకుంటున్నాం. ఉన్న వస్తువును లేదు లేదు అనుకున్నంత మాత్రం చేత ఉన్నది ఎక్కడికి పోతుంది. లేని అన్ని ఉన్నది ఉన్నది ఉన్నదని నిలిసాడు అనుకున్నా ఉండటం అనేది జరగదు. ఇది నిశ్చయం అర్జున అని అడగీతలో పడుతుంది. ఈ దేహం మాయ, ఈ లోకం మాయ, ఇదంతా అసత్యమే. కానీ సత్యం నీకు వ్యక్తం ఎవరికి అసత్యం నుంచి నువ్వు బయటకు రాలేవు. ఆ సత్యం నీకు వ్యక్తం కావాలంటే దాని అనుగ్రహం లేకుండా దాన్ని పొందలేవు. అనుగ్రహం అన్న ఈశ్వరుడు అన్న గురువు అన్న ఒకటి. శరీరం మరణించాక ఇంకో శరీరానికి తగిన కారణాలు ఉన్నాయనుకుని ఆ శరీరం ఆగుతున్నాయి. అలా మళ్ళీ ఆ శరీరాన్ని బట్టి ఇంకోటి, ఆ శరీరాన్ని బట్టి ఇంకోటి, ఒక కొన్ని రింగ్ రావచ్చు, అసలు అక్కడ ఫుల్ స్టాప్ అవ్వాలి అయ్యింది అనుకోవాలి, కానీ ఒడ్డుకు వచ్చాము వచ్చింది అనుకోవాలి, కానీ ఈ రోజు మనం నమ్మటానికి వీల్లేదు. ఒక శరీరం వస్తే దాన్ని బట్టి కొత్త మళ్ళీ ఆ శరీరంలో మీద కొత్త కోరికలు కొత్త ఊహలు కొత్త సంకల్పాలు పెంచుకుంటే మళ్ళీ కొన్ని వందల శరీరాలకి ఆ శరీరం ఉద్దేశం అవుతుంది. ఆ ఒడ్డుకు వచ్చాక వచ్చాము అనుకోవాలి, కానీ ఈ లోపల మాయలో నుంచి తరించామని చెప్పటానికి వీల్లేదు. అంటే ఈ శరీరాలన్నీ మిథ్యా శరీరాలే. ఇలా విద్యా శరీరాలకు వస్తూనే ఉండాలి. శరీరం లేని వస్తువు నువ్వు తెలుసుకునే వరకు భగవంతుడు కూడా దేహంలోకి వస్తాడు. ఎలాగొస్తాడు? ఊరుస్తున్నాడు ఆనందంతో, శాంతితో, జ్ఞానంతో తరించి ఆనందాన్ని పట్టుకుని, శాంతిని పట్టుకుని, జ్ఞానాన్ని పట్టుకుని, శక్తిని పట్టుకుని వస్తాడు. మనం ఏడుస్తూ వస్తాం శరీరంలోకి వస్తాం. ఎలా వస్తాం? ఏడుస్తూ వస్తాం. మన శరీరం ఎటువంటిప్పుడు ఏడుస్తూ అది చనిపోతాం. ఒకవేళ దేహాన్ని ధరించిన ఈశ్వరుడు ఆనందంతో, జ్ఞానంతో, శక్తితో. ఆ కథలక ప్రతి కథలక జ్ఞానమే, ఆ చూపు జ్ఞానం, మాట జ్ఞానం, ప్రతి కథలక జ్ఞానమే. అది జీవకొట్టుని ఆయన ఆశ్రయించిన వాడిని తరింపు చేయడానికి కదులుతాడు, మాట్లాడతాడు, చూస్తాడు. వాడు ఈశ్వరుడు. వాడి శరీరం ధరించినప్పటికీ ఆనందమే, మాట ఆనందం, చూపు ఆనందం, ఆ శరీరం అంత ఆనందమే. ఎక్కడ చూసినా మధురమే, ఎక్కడ చూసినా మీకు చేదు కనపడదు. భగవాన్ అనే అందరిలోనే దేవుడు ఉన్నాడని విక్రీ పీపుల్ తోడు కలిసి తిరగండి. ఉన్నది మీరు సంపాదించుకునేది ఇది కష్టపోతుంది. మీరు కష్టపడి సంపాదించుకునే ఆధ్యాత్మిక శక్తి అంటే ఊరిపోతుంది. విక్రీ పీపుల్కి దూరంగా ఉండండి, దుష్టుడికి దూరంగా ఉండండి. అయితే అందులో కూడా దేవుడు ఉన్నాడు. ఈ లోపల ఉన్న ఆత్మస్థాయిని పొందే వరకు మీకు జాగ్రత్తగా ఉండాలి. సమాధాన విషయంలో కూడా చంద్రుడి చేసే పని, సూర్యుడి చేసే పని, గాలి చేసే పని, కలపతరువు చేసే పని, అన్నీ అట్లా అవి అన్నీ అవి చేసే పనులు అన్నీ కూడా సత్పురుషులు మీకు చేస్తారు. అది సజ్జన సాంగత్యం. తోరగ్రూపం ధరిస్తాడు ఈ పంచభౌతికమైన శరీరాన్ని ధరిస్తాడు. ధరించినదంతా ఆనందమే. ధరించిన అదంటే దుఃఖం కాదు, అదంటే ఆనందము, అదంటే శాంతి, మధురాతి మధురం. కాళ్ళు మధురం, చేతులు మధురం, ఈ పెదవులు మధురం, అంతా మధురమే, అంతా స్వీట్. ఎవరికి స్వీట్? ప్రతిదీ స్వీట్గానే ఉంటుంది, ప్రతిదీ స్వీట్గానే, అంతా మధురమే. భక్తుని ఆశీర్వదిస్తున్నట్టు కనిపిస్తాడు, భక్తులతో మాట్లాడుతూ ఉంటాడు, కానీ వాళ్ళు కలుపుకున్న ప్రయత్నం మీరు చేస్తున్నాడని కూడా ఈ జీవుడికి తెలియదు. పిల్లలకు చూడండి, మీరు మామూలుగా అది వచ్చినది గడ్డు కాకి వచ్చిందంటారు, బూసి వచ్చి ఏదో చెప్తారని మేము పెడతా ఉంటారు. మీకు అర్థమవుతుంది? అలాగే మనతోడు మాట్లాడుతూ ఉంటాడు, మనతోడు కూర్చుంటాడు, మనతో నడుస్తాడు, మళ్ళీ ఉన్న దోషాలను గ్రహిస్తాడు, ఆ దోషాలను తెరివించుకునే శక్తిని ఇస్తాడు, దోషాలను తొలగించుకునే శక్తిని ఇస్తాడు. ఆయన అనుగ్రహించి ఆయన స్వరూపంలో మనం కలుపుకుంటున్నట్టుగా మనకు తెలియకుండా ఆ పని పూర్తి చేసి పెడతాడు వాడి గురువు. ఈ విద్యాదేహాలను ధరింపు చేయకుండా ఆ చైతన్యం సవరించడు, ఆనంద సముద్రంలో లోనం చేసుకోవడం కోసం మనతో మాట్లాడతాడు, నవ్వుతాడు, కోపగిస్తాడు, ఎప్పుడైనా చిరాకు పడతాడు. ఇవన్నీ మన కోసం అని తెలిసిన వారు ధన్యులు, తెలియని వారు దురదృష్టవంతులు. ఆ ఈశ్వరుడు యొక్క విలాసం తెలిసిన వాళ్ళు అదృష్టవంతులు, తెలియని వాళ్ళు దురదృష్టవంతులు. మామూలుగా అందరికీ సామాన్యంగా గురువు అవసరమే. అయితే రూపబుద్ధి లేని వాళ్ళకి, నామబుద్ధి లేని పరమేశ్వరుడు ఒకసారి జ్యోతి రూపంగా కనిపించి వాళ్ళని జ్యోతిలో ఐక్యం చేసుకుంటాడు. కొన్ని పరిపక్వ జీవుడికి, అడ్వాన్స్డ్ సోల్స్కి, మెచ్యూర్డ్ సోల్స్కి కొంతమంది ఉంటారు, ఉత్తమోత్తములు ఉంటారు. ఉత్తములు కాదు, ఉత్తమోత్తములు. అటువంటి వాళ్ళకి మానవ రూపం ధరించక్కర్లేదు. ఈశ్వరుడు జ్యోతి రూపంలో కనిపించి ఆ జ్యోతిలో వీళ్ళని ఐక్యం చేసుకుంటాడు ఈశ్వరుడు. ఆ గోపికలు అంటారు, నాకు ఇంటికాడ భర్తలు ఉన్నారు, కానీ మా భర్తల కంటే, మా ఇల్లు కంటే, మా సంపద కంటే, మా ఐశ్వర్యం కంటే నిన్నే మేము ఈశ్వ కృష్ణుని మమ్మల్ని ప్రేమిస్తున్నాం ఎక్కువ. వాళ్ళ ఇంటికాడ మామూలుగా మా డ్యూటీ ఏదో మేము చేసుకుంటాం, కానీ మా మనస్సులో నువ్వు కృష్ణుడి మీద ఉన్నాయి. అటువంటి కృష్ణుని మా గురించి మన నుంచి దూరం చేసి నువ్వు ఎక్కడికో మధురం తీసుకుపోతున్నావు. ఎవరు పెట్టాడు నీకు పేరు? నువ్వు పేరు కూరుడివి, కానీ అక్రూరుడు కాదు. అక్రూరుతోడు అంటున్నాడు ఈ గోపు, నీకు ఎలాగైతే సంసారం ఉండే మాకు కూడా సంసారాలు ఉన్నాయి. అయితే మా ఇంట్లో మా పని చేసుకుంటున్నప్పటికీ మా ప్రేమ మటుకు ఈశ్వరుడి మీద ఉంది, కృష్ణుడి మీద ఉంది. అదే మేము హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నటువంటి ఈశ్వరుని మా భర్త కంటే, మా తల్లి కంటే, మా తండ్రి కంటే, మా పిల్లల కంటే, మా ఇల్లు కంటే, మా ఆస్తి కంటే, మాకున్న ఆస్తి పాస్తుల కంటే ఎక్కువ ప్రేమిస్తున్నటువంటి ఈశ్వరుని నా దగ్గర నుంచి నువ్వు దూరం చేస్తున్నావు. నువ్వు అక్కడికి ఎలా అవుతావు? నువ్వు కూతురు. మేము గురువుని ఎలాగే ఎన్నుకోవాలి? తన భగవాన్ అడుగుతున్నారు, ఏం అడుగుతున్నారు? మేము గురువుని ఎలా ఎన్నుకోవాలి? భగవాన్ చెప్తున్నారు, ఎంతోమంది మహాత్ములు ఉండొచ్చు, ఎంతోమంది యోగులు ఉండొచ్చు, ఎంతోమంది పుణ్యాత్ములు శిష్యులు ఉండొచ్చు, కానీ ఏం చెబుతున్నారు? ఈ కానీ కొంప చేస్తుంది. కానీ అంటే ఎంతోమంది మహాత్ములు ఉండొచ్చు, ఎంతోమంది మనుషులు ఉండొచ్చు, అనేక మంది మహానుభావులు ఉన్నారు, అనేక మంది ఆత్మజ్ఞానులు ఉన్నారు, కానీ ఏమిటి కానీ ఇక్కడ భగవద్ విజయస్తున్నారు. ఈ మనసు ఎవరితోనైతే స్వీత కలుపుతుందో, ఎవరి పట్ల నీకు నీ మనసుకు అనురాగం కలుగుతుందో, రాగం కాదు అనురాగం, ప్రేమ ఆధ్యాత్మిక. ఎవరిని చూస్తే నీకు అనురాగం కలుగుతుందో, ఎవరి మాట పట్ల నీకు ప్రీతి కలుగుతుందో, అతడే నీ గురువు అని నిశ్చయించుకో. గురువుకి శాంతి ఉంటుంది. గురువుకి, ఏ గురువు అయినా వాడికి ప్రశాంతత ఉంటుంది. వాడు శాంతిగా ఉంటాడు, ఓర్పుగా ఉంటాడు, సహజంగా ఉంటాడు, అక్షమగా ఉంటాడు. ఈ గుణాలు ఉన్నవాడు గురువు. గురువు గుణాలు చెప్తున్నాడు భగవాన్. నీ శాంతిగా ఉంటాడు, ఓర్పుగా ఉంటాడు, క్షమ కలిగి ఉంటాడు. భూమికి ఎంత ఓర్పు ఉంటుందో వాడు కూడా అంత ఓర్పు కలిగి ఉంటాడు. చూడంటారా, ఏ విధంగా అయితే ఇనుముని ఆకర్షిస్తుందో, ఎవరైతే నీకు గురువు అయి ఉన్నాడో వాడి పట్ల నీకు కూడా అటువంటి ఆకర్షణ కలిగింది. ఎవరి ద్వారా నువ్వు తరించే యోగం ఉందో వాడి పట్ల నీ మనస్సుకి అలా శృతి కలుపుతుంది, వాడి పట్ల నీకు అనురాగం ఏర్పడుతుంది, వాడి మీద నీకు ఆపుకోలేని ఆకర్షణ కలుగుతుంది. అయితే ఆ గురువు స్త్రీ రూపంలో ఉండొచ్చు, పురుష రూపంలో ఉండొచ్చు, అక్కడ దేహం ప్రధానం కాదు. నీ గురువు అనే వాడికి మీటికి ఉచిత గురువు ఉండకూడదు, అందరి పట్ల సమాన భావం ఉండాలి. ఈ లక్షణాలు ఉన్నవాడే గురువు. అయితే గురువు యొక్క స్వరూపం నీకు తెలియాలంటే తెలియపడదు. గురువు ఎవడో నీకు తెలిస్తేనే కానీ గురువు ఎవడో నీకు తెలియపడదు. గురువు పట్ల నీకు ఆకర్షణ ఉండొచ్చు, కానీ గురువు ఎవడగా ఉన్నాడో అది నీకు తెలియబడాలంటే నువ్వు ఎవడో నీకు తెలిస్తేనే గురువు ఎవడో కూడా నీకు తెలియబడతాడు. గురువు అంటే ఆత్మ. నువ్వెవరు? నువ్వు ఆత్మీయ. నువ్వు ఆత్మ నీకు తెలిసే వరకు నీ గురువు ఎన్నో జన్మల నుంచి నన్ను వెంటాడుతున్నాడు, నన్ను సరిదిద్ది, ఆయన స్వరూపం నాకు చెబుతాను, కానీ సంగతి నీ ఆత్మ నీకు తెలుసాక తెలుస్తుంది గురువు యొక్క వైపు. సార్ భగవాన్ అన్నారు, మా ఎక్కడో ఉండడం మీరు అనుకుంటున్నారు, మా ఎక్కడో ఉండడం నువ్వు అనుకుంటున్నావు. మీకు అంటే లోకాన్ని తెలుసుకోవాలంటుంది. మీ ఆసమ్మ గురించి, భూసమ్మ గురించి, మీ ఇరుగు పొరుగుల గురించి తెలుసుకోవాలంటుంది. ఎంతసేపు నీకు లోకాన్ని గురించి తెలుసుకోవాలంటుంది, ఎల్లమ్మ గురించి, ఆ పొలం గురించి తెలుసుకోవాలంటుంది, లేకపోతే దేవుడి గురించి తెలుసుకోవాలి, దేవుడి గురించి తెలుసుకోవాలనుకుంటుంది. ఈ దేవుడి గురించి ఎవరు తెలుసుకుంటున్నారు, లోకాన్ని గురించి ఎవరు తెలుసుకోవాలనుకున్నారు, ఎల్లమ్మ గురించి, పొలం గురించి ఎవరైతే తెలుసుకోవాలనుకున్నారో, ఆ వస్తువు గురించి తెలుసుకోవాలి, మీకు బుద్ధి కలగటం లేదు. ఏం జరుగుతుంది? ఇదే మాయ. ఎన్ని కుంటల్లో మనం పుట్టినా, ఎన్ని కులాల్లో పుట్టినా, ఎంతమంది దేవతను ఆరాధించినా, ఆశ్రయించినా, ఏ మనస్తోటి ఎల్లమ్మ గొడవలు, పొలం గొడవలు తెలుసుకోవాలనుకుంటున్నావు, ఏ మనస్తోటైతే నువ్వు లోకాన్ని తెలుసుకోవాలనుకుంటున్నావు, ఏ మనస్తోటైతే నువ్వు దేవుని తెలుసుకోవాలి, దేవుని అనుకో, ఆ మనసు గురించి, ఆ మనస్సు యొక్క మరణం గురించి, ఆ మనసు గురించి తెలుసుకోవాలని బుద్ధి కూడా నీకు కలగటం లేదు. ఇదే మాయ. మాయ ఎక్కడో ఉందనుకుంటున్నావు, ఇదే మాయ. లోకంలో గొడవలన్నీ నీకు కావాలి, దేవుడు గొడవలు కూడా కావాలి, చచ్చిపోయిన తర్వాత వేల లోకాలు కలిపిన లోకాలు కూడా అన్నీ కావాలి, కానీ ఎవరో తెలుసుకోవాలి, బుద్ధి మటుకు నీకు కలగదు. ఇదే మహామాయ, ఇదే అజ్ఞానం. మనం ఏదైనా సరే అది తెలుసుకున్నా, ఇది తెలుసుకున్నా అనుకుంటాం, కానీ తెలుసుకునే నేను గురించి నీకు తెలుసుకోవాలనే సంకల్పం కూడా రావటం లేదు, ఆ తలంపు కూడా రావటం లేదు. నీ తెలుసుకోవడానికి నీ లోపల అక్కడ ఉండాలి. వాళ్ళు ఎవరో తెలుసుకోవాలని బుద్ధి నీకు కలగటం లేదు. ఎక్కడో మాయ ఎక్కడో ఉందనుకుంటాం. ఇదే మాయ, ఇదే అజ్ఞానం, ఇదే అవిద్య, ఇదే మూర్ఖత్వం. అయితే నువ్వెవరో నీకు తెలియకుండా గురువు యొక్క ఔనత్యం కన్నా నీకు తెలియబడదు. గురువు యొక్క ఔనత్యం నీకు తెలియబడదు. నీ స్వరూపాన్ని తెలుసుకో, నీ నయ్యాన్ని తెలుసుకో, అప్పుడు ఈశ్వరుడు ఎవడో, గురువు ఎవడో నీకు తెలుస్తుంది. గురువుకి ఈశ్వరుడికి ఆత్మకి భేదం లేదు. నీ లోపలైన సద్వస్తువే నీ కోసం రూపం ధరించి వస్తున్నా, ధరించి వస్తుంది. ఎలా వస్తుంది? ఆనందంతో, శాంతితో వస్తుంది. ఎవరి మీదైతే నీకు విశ్వాసం ఉందో, ఎవరి మీదైతే నీకు విశ్వాసం ఉంది, ఎవరిని స్మరించుకుంటా అంటే నీ మనస్సు యొక్క చేపలను తగ్గుతాడో, ఈ విషయం రాజీ పడకు. వాళ్ళు ఇలా ఉన్నారు, వీరు ఇలా అన్నారు అనుకోవద్దు. వాడు నీ గురువుగా ఎంచుకున్నావు ప్రయాణం చేయడానికి ప్రారంభించు. ఒక కడుపు కూడా ఎవరు తెలియకుండా నేను ప్రయాణం చేస్తున్నాను అనుకోకు, ప్రయాణం చేయటం ప్రారంభించు. దూరం ఎంతనా ఇబ్బంది లేదు, అసలు నడుస్తుంటే అది దూరం పెరిగిపోతుంది. అంటే నీకు నిజంగా మోక్షం కావాలనుకుంటే మీకు వస్తుంది. అబద్ధం అబద్ధంగా కావాలనుకుంటే ఇలా అనుకుంటే కాదు. ఇంకా నేను నిజంగా మోక్షం కోరుకున్నా, నిజంగా నీకు జ్ఞానం కావాలా, నిజంగా నీకు ముక్తి కావాలా, నిజంగా నీకు మోక్షం కావాలా, నువ్వు కోరుతున్న మాట నిజమా సత్యమా అసత్యమేది? నీ లోపల గురు, నీ లోపల ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు. అది నిజమైతే అడుగు రూపం భరించి వస్తాడు. ఇది ఇక్కడ రా పాయింట్. అంటే మనకి మోక్షం కావాలి, ఇది ఎలాగా మళ్ళీ అది అన్నం కాదు, మజ్జిగ కాదు, కూర కాదు, మజ్జిగనే ఎప్పుడు మజ్జిగ ఎప్పుడు పచ్చడి ఉంచుకుంటాం. ఆ పచ్చడికి చూరిస్తున్న మోక్షం పట్ల కోరిక. నీకు మోక్షం కావాలనే కోరిక నిజంగా ఉంటే ఆ తప్ప నిజంగా ఉంటే అది నిజంగా అమ్మో కదా. డాక్టర్ ఈశ్వరుడు చూస్తుంటాడు సర్వసాక్షి. అయినా సర్వసాక్షి అని లోపల చూస్తూ ఉంటాడు. నీ మోక్షకాంక్ష నీకు నిజంగా ఉంటే ఆయన నీకోసం గురు రూపం ధరించి వస్తాడు, ఈశ్వరుడు గురు రూపం ధరించి వస్తాడు. ఆకాంక్ష నిజమైతే అంటే మనకి మనకు భక్తి ఉన్నది నిజమే, ఎంతో కొంత భక్తి లేదని అంటే లేదు. కానీ ఆ భక్తి దేనికోసం? నిజలోక విషయాల కోసం, దానికోసం, దీనికోసం. ఇవాళ ఉండి రేపు ఇవాళ పచ్చగా ఉండి రేపు ఎండిపోయే విషయాల కోసం మనకు భక్తి కానీ సర్వేశ్వరి యొక్క పదాలని మనం పొందాలనేటువంటి భక్తి, ఆ మోక్షం పొందాలనే కాంక్ష ఎంతవరకు ఉందో అది ఉన్నమాట. నిజమైతే ఈశ్వరుడు మీకోసం ఒక శరీరం ధరించి వస్తాడు, మీకోసం ప్రహ్లాదుడి కోసం లక్ష్మీనరసింహ స్వామి అవుతారు వచ్చింది. ఆ ధనకాంక్షపరుడు అర్ధాంధుడు అర్థం పట్టి ఎలా ఉంటాడు, అలా నీకు మోక్షకాంక్ష ఉంటే అదే ముముక్షత్వం ఉంటే కదిలిన మెదిలిన మోక్షం కోసమే ఆ కాంక్ష నీకు అలా ఉంటే అప్పుడు ఈశ్వరుడు రూపం ధరించి నీకు వస్తాడు, నేను ఆశీర్వదిస్తాడు, నీతో మాట్లాడుకుని నటిస్తాడు, నీకు తెలియకుండా నేను స్వరూపం నటిస్తాడు. అంటే మోక్షం అనేది బయట లేదు, నీ లోపల ఉంది. అయితే నీ లోపల మోక్షం అంటే నీకు అందకంటే నువ్వే అంటొస్తాను. నీ లోపలనే మోక్షం పొందకుండా ఇతర ఎక్కడ అవటం లేదు. నీకు నీకు నువ్వే అయితే అసలు ఏదైతే నీకు అడ్డొస్తాడో నీ లోపల ఈశ్వరుడు తెలుసు. వాడు గురు రూపం ధరించొచ్చు, అడ్డొచ్చు, వాడిని బయటకు తిరిగి కాల్చి గుడి చేస్తాడు, కప్పెట్టి మట్టి చేస్తాడు. అయితే మూర్తి ఎక్కడ నీ లోపల ఉంది, నువ్వు పొందవలసింది ఎక్కడ ఉంది? నీకు ఎక్కడ దూరం లేదు, నీకు ఎక్కడ దూరం లేదు, నీకు బయట లేదు, నీ పేరు లోపల ఉంది. అయితే నువ్వు ఆ తపన తప్పించి ఆ ముక్తి పొందాలనే తపన ఉంటే నీ చెడ్డ గుణాలు ఉన్నా నీకు ఆ ఈశ్వరుడు వచ్చి చూసుకుని ఒకటి కాల్చి గుడి చేస్తాడు. అంత పెద్ద గడ్డి మీదైనా ఒక అడ్డి పూలక లోకు, ఎంత గుమ్మడికాయ అంత పెద్దదైనా ఆ కత్తి పెట్టుకు లోకు. అలాగే నేను ఎన్ని చెడ్డ గుణాలు ఉన్నప్పటికీ ఒక దురయవాటి నీకు ఉన్నప్పటికీ ఆ మోక్షం పొందాలి తపన కనుక నీ హృదయంలో ఉంచి ఆపుకోలేని తపన నువ్వెట్టి కానీ కనుక బయటపడితే నీకు అడ్డొచ్చే విషయం ఏంటి కూడా ఆయన అనుగ్రహంతో ఆయన అనుగ్రహాన్ని నీకు ప్రసాదింపజేసి అన్ని కాల్చి బూడిచ్చేసి నీ తపన నిజమైతే ఈశ్వరుడు తన స్వరూపాన్ని నీకు తెలియకుండానే ఇస్తాడు. నీ వంక చూస్తాడు, నీతో మాట్లాడతాడు, నీతో నడుస్తాడు, నీతో కబుర్లు చెప్తాడు. ఇవన్నీ ఎందుకు కాలక్షేపానికి కాదు, తనలో నిన్ను ఐక్యం చేసుకోవడానికి. సర్వసాధారణ మానవుడు ఆయన కోరికను తీర్చుకోవడానికి భగవంతుని ప్రార్థిస్తాడు. కొంతకాలం ప్రార్థించగా ప్రార్థించగా మోక్షం వాడికి తెలుస్తూ ఉంటుంది. ఆ భక్తి అనేది ఒక గుండె కదిపిడికి ఆ భక్తి వల్ల మోక్షం నిలువడికి అది తెలుస్తుంది. ఆ మోక్షం మీరు తెలిసాక ఈ కోరికలు కూడా వేసి మోక్షం కోసం దేవుడు ప్రార్థిస్తాడు. మనకు పురుషార్థాలు మారవు, ధర్మ, అర్థ, కామ, మోక్షం. వాళ్ళకి మొదలుగానే వదిలేస్తారు, నేను ఆస్తికి మొదలు చివరిగానే కూడా మధ్య మధ్యన ఏమన్నాయి అర్థమైన అదే మోక్షం అంటారు. నువ్వు చచ్చిపోతే మోక్షం, ఇంకా ఇదే అనుభవించు, ఇదే స్వర్గం. మధ్యలు ఏమన్నా అర్థ కామాలు అలా నాస్తిక మతాలు చెబుతూ ఉంటాయి, వాటి యొక్క మాయలో పడకు. అయితే నీకు అవసరాలు బట్టి నువ్వు ముందు భగవంతుడు నీకు ఏమేమి అవసరమో దాని అమ్మని నువ్వు భగవంతుని ప్రార్థిస్తూ ఉంటావు. సామాన్య స్థితిలో మీ అమ్మాయికి తొందరగా పెళ్లి అవుతుండేదనుకోండి, మా అమ్మాయికి పెళ్లి అయిపోతే బాగుంది, పెళ్లి అయిపోతే బాగుండాలని అనుకుంటావు. నీకు పైసలు తక్కువగా ఉన్నాయనుకోండి, పైసలు వస్తే బాగుండు, పైసలు వస్తే బాగుండాలనుకుంటావు. నీకు ఏదైనా అనారోగ్యంగా ఉందనుకోండి, అనారోగ్యం తగ్గిపోతే బాగుండదు, అనారోగ్యం తగ్గిపోతే బాగుండాలి. అలాగే సామాన్య విషయాల గురించి మొట్టమొదటి నువ్వు భగవంతుని ప్రార్థిస్తావు. ఇలా ప్రార్థించి ప్రార్థించి భగవంతుడి మీద నీకు విశ్వాసం పెంచుకున్నాక ఇలా కొంతకాలానికి నీకు తెలుస్తుంది సత్పురుషుల సహవాసంలో ఏమి అన్నిటికంటే అట్మోస్ట్ ఇంపార్టెన్స్, అట్మోస్ట్ ఇంపార్టెన్స్ మోక్షానికి ఇవ్వాలి. భగవంతుని మనం కోరవలసింది మోక్షమే, మోక్షానికంటే నుంచి దీని ఏమి దాంతో సమానమైంది కూడా లేదు అని అప్పుడు నువ్వు ఎప్పుడో ఇవన్నీ ఈ గొడవలు అయిపోయిన తర్వాత చిన్నపిల్లల చేష్టాన్ని అయిపోయిన తర్వాత అప్పుడు ఎప్పుడు నీ మనసు కొంత ముద్దిన తర్వాత నీ మనసు పక్కనకు వచ్చిన తర్వాత నీ కొంత మెచ్యూరిటీ నీకు వచ్చిన తర్వాత అప్పుడు నీ అంటే అసలు మోక్షంలోనే ప్రత్యేకత ఉంటుంది. నువ్వు మోక్షం పొందకముందు అంటే సూర్యోదయం అవ్వకముందు అరుణోదయం వస్తుంది, అరుణోదయం అయిన తర్వాత సూర్యోదయం అవుతుంది. అలాగే ముముక్షత్వం వచ్చాక నీకు అప్పుడు మోక్షం వస్తుంది. శరీరం ఉండటానికి మీద అవసరమే, శరీరం భూమి మీద తిరిగి అడుతున్నప్పుడు దానికి కొంత ఆహారం అవసరమే, ఫుడ్ అవసరమే, కొంతవరకు షెల్టర్ కూడా మనకు కొంత అవసరమే. ఈ ప్రాథమిక అవసరాలు నీకు ఉన్నప్పుడు, ఈ ప్రాథమిక అవసరాలన్నీ నీకు ఉన్నప్పుడు నువ్వు మిగతా కాలం అంతా కూడా డాక్టర్స్ నువ్వు పొందటానికి ఎందుకు ప్రయత్నం చేయటం లేదు? నీకు తిండికి లోటు లేదు, నీకు బట్టకు లోటు లేదు. తిండికి లోటు లేనివాడు, బట్టకు లోటు లేనివాడు, మేడకు లోటు లేనివాడు కూడా నువ్వు జ్ఞానం కోసం ఎందుకు తప్పించు? దాన్ని నువ్వు నీకు తెలియటం లేదు కాబట్టి. అంటే భగవంతుడు నాకు ఒకసారి అవకాశాలు ఇస్తాడు, అవకాశాలు ఉండిపిస్తాం. అంటే భగవంతుడు అన్ని అవకాశాలు ఇచ్చినప్పుడు నువ్వు సద్వినియోగం చూసుకో. భగవంతుడు నీకు అన్ని అవకాశాలు ఇచ్చినప్పుడు నువ్వు సద్వినియోగం చూసుకో. అవకాశాలు నేను సద్వినియోగం చేసుకోవడానికి మళ్ళీ అవకాశం వస్తుంది రాదు, రాబోయే తెలుగులో నీకు. నువ్వున్నావు, నువ్వు ఉన్నావు, పుట్టకున్నప్పుడు ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు, చనిపోయాక ఉంటావు. నువ్వున్నావు, నువ్వు ఇదే ఇది ఒకటి సెంటర్ లేదు జీవిత కొడుకులు 54 సంవత్సరాలు నూరి నూరి నిద్రిపోయింది, రుబ్బినట్టు రుబ్బినట్టు ఇది ఒక్క వాక్యాలు ఉంటాడు. విజయం అతను విజయం అక్కడ తీసుకొచ్చేవాడు వచ్చేవాడు. ఒకటి ఏమి దేవుడు ఉన్నాడు లేదా జీవుడు ఉన్నాడు లేదు, పుట్టుకలు చావుడు గొడవలు నిద్యా మాత్రమే. ఈ చావులు ఈ పుట్టుకలు ఈ కష్టాలు ఈ సుఖాలు ఈ కష్టాలు ఈ సుఖాలు ఈ పుణ్యాలు ఈ పాపాలు ఇవన్నీ కూడా స్వర్గాలు ఈ నరకాలు ఇవన్నీ కూడా స్వప్నం మాత్రమే. కర్మ అన్నమాట నిజమే, నరకం అన్నమాట నిజమే, ఆ మనస్సు ఎంత నిజం, జీవుడు అంత నిజం, అవి కూడా అంత నిజం, అవి పారమార్థం సత్యాలు కాదు. నువ్వు ఉన్నావు, నువ్వు ఉన్నావు, నువ్వు ఉన్నావు, ఎప్పుడు ఉన్నావు, పుట్టక ముందు ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు, చనిపోయిన తర్వాత కూడా నువ్వు ఉన్నావు, చనిపోయిన తర్వాత కూడా ఉన్నావు. నువ్వు ఉన్నమాట నిజమే, ఆ ఉండటం అనేది తెలియటం లేదు. అబ్బాయి తెలుసుకోవటమే జ్ఞానం యొక్క ధన్యం, జ్ఞానం యొక్క లక్ష్యం. నువ్వు ఉన్నావు, నువ్వు ఉన్నావు, ఎప్పుడు ఉన్నావు, నువ్వు పుట్టక ముందు ఉన్నావు, ఇప్పుడు కూడా ఉన్నావు, చదివి చదివి దేహం చనిపోయిన తర్వాత కూడా ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు. ఆ ఉండటం లేదు, నువ్వు ఉన్నావు, నీకు తెలిసినా నువ్వు ఉన్నావు, తెలియకపోయినా ఉన్నావు. ఆ తెలుసుకోవటం జ్ఞానం, ఆ తెలుసుకోవటం మోక్షం, ఆ తెలుసుకోవటం శాంతి. నువ్వు ఉన్నావు సంగతి నీకు తెలియటం లేదు, నువ్వు ఉన్నావు సంగతి నీకు తెలియటం లేదు. నువ్వు నీకు ఉన్నావు సంగతి నీకు తెలియజెప్పడానికి ఈశ్వరుడు గురురూపం ధరించి వస్తున్నాడు. తర్వాత మీరు ఏకం కొంత సాధన చేసుకోవడానికి ఏకాంత కోసం అవసరం. మీరు ఇంటికాడ కూడా గంట 2 గంటలు ఏకాంతంగా ఉంటుంది. కొంతమంది ఇంటికాడ పనులు కానీ ఎవరి ఇంటికి సరిపోదామని చూస్తూ ఉంటారు. ఇంటికాడ మీ పని అయిన తర్వాత 2 గంటలు ఏకాంతంగా ఉంటుంది. ఏకాంతంగా ఉన్నప్పుడు మీరు సాధన చేసుకోవచ్చు, కాలం కలిసి వస్తుంది, మీ మనసులో ఏముందో మీకు తెలుస్తూ ఉంటుంది. అసలు వస్తువుని తెలుసుకునే వరకు, మీ అగ్రసత్యం తెలుసుకునే వరకు, ఆ ఉండటం అనేది మీకు అర్థమయ్యే వరకు మీ అసూయలు, మీ కర్తవ్యాలు, మీ కక్షలు, మీ ఈర్ష్యలు ఎన్నిమలు ఉంటారు, తుణి ఉంటారు. అసలు సత్యానికి నగ్గిన సత్యానికి మన మూసుకుపోతానికి భగవాన్ మాట మనకు అర్థమైనా మనకు అర్థం కాకపోయినా ఆ మాట చెప్పు ఉంచితే ఈ జన్మలో కాకపోయినా ఇంకో 4 జన్మల తర్వాత మనం అర్థం చేసుకుంటామని ఆ చెట్టు విడిచిపెట్టాడు వాడు గురువు. విష్ణు ఏదైతే మంచి మంచి అనుకుంటున్నా అందరూ చాలా విషయాలు ఉపద్రవాలని సంగతి నాకు తెలియకపోతున్నారు భగవాన్. ఉపద్రవాలు ఏదైతే మీకు మనకి మేలు చేస్తాయి మేలు చేస్తాయని మీరు అనుకుంటున్నాను, అందరూ చాలా విషయాలు ఉపద్రవాలు తెచ్చిపెడతాను. మీకు జీవితంలో ఇలా కలిసి ఉంటామని ఎప్పుడు అనుకోకండి. ఎప్పుడైతే కరిగికి వచ్చిందో అలా విడిపోతుంది. అన్నదమ్ములు విడిపోతారు, భార్య భర్తలు విడిపోతారు, అక్క చెల్లెళ్ళు విడిపోతారు, మనకెంతో ప్రేమిస్తున్నటువంటి వస్తువులు కూడా మనతో విడిపోతారు. ఇవన్నీ విడిపోతాయి నేను నోరుతో చెప్పాలా? మీ దేహంతో విడిపోయినప్పుడు మీకు భాషలో ఉన్న వస్తువుతో విడిపోతాను నేను నోరుతో చెప్పడం ఎందుకన్నాడు గౌతమ బుద్ధుడు. అన్నదమ్ములు విడిపోతారు, అక్క చెల్లెళ్ళు కూడా విడిపోతారు, భార్య భర్తలు కూడా విడిపోతారు. మనం మరణించిన తర్వాత మరణానంతర ప్రయాణంలో మన ఒంటరిగానే ప్రయాణం చేయాలి. మేము సత్యాన్ని తెలుసుకుని సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, అయితే మనకు తెలియబడలేదు. అది మీరు తెలియబడటానికి మీరు ఏమైనా సహకరిస్తారా? మన దగ్గరకు వచ్చాం, మీ అనుగ్రహాన్ని అర్థిస్తున్నాం, జనగ్రహాన్ని అర్థిస్తున్నాం. అది భగవాన్ ఉన్నారు, మన అనుగ్రహాన్ని అర్థించక్కర్లేదు. ఎప్పుడు అది ఉండనే ఉంది, మీరు తెలిసి అడగక్కర్లేదు, మీరు తెలిసి అడగక్కర్లేదు. ఎవరైనా రమణ మహర్షి గారి మీ అనుగ్రహం కావాలంటే ఈశ్వరు అనుగ్రహం ఉంటే మా అనుగ్రహం మీకు ఉన్నట్టు, అంటే ఈశ్వరుడు కంటే దేవుడు ఏం లేదు. ఆ విషయం మనకి తెలియక నేను అడుగుతూ ఉంటాను. ఎవరైనా భగవాన్ మీ అనుగ్రహం కావాలని అడిగారు అనుకునే వెంటనే ఈశ్వర అనుగ్రహం ఉంటే మా అనుగ్రహం కూడా మీకు ఉన్నట్టు. అయితే అక్కడ వ్యక్తిభావం లేదు, అక్కడ వ్యక్తిభావం లేదు. వ్యక్తిభావం లేని వాడికి అప్సెట్స్ డౌన్స్ వచ్చినాయి, ఏం కానీ కదిలించలేదు. అప్సెట్ డౌన్స్ ఏం వచ్చినప్పటికీ ఇండివిజువల్ అయిన కదిలిస్తాయి, కానీ ఆ యూనివర్సల్ బీయింగ్ మట్టికి ఆ చైతన్యాన్ని మటుకు ఎచ్చు తగ్గులు ఏం కదిలించలేదు. మన స్టేటస్ పెరుగుతుంది, మన మాట మారిపోతుంది, మన కట్టుబడి మారిపోతుంది, అన్నీ మారిపోతుంది. భగవాన్ అరుణాచలం వచ్చి గోజీ పెట్టుకున్న రోజులు ఎలాగో ఉన్నాడు. యాక్టర్స్, డాక్టర్స్, పొలిటీషియన్స్, ఎంతోమంది ఉన్నతమైన అధికారులు రోజు వచ్చినప్పటికీ అలాగే ఉన్నాడు. అంటే అసలు వస్తువు సింపుల్గా ఉంటుంది, అసలు వస్తువు అది సింపుల్గా ఉంటుంది, నువ్వు కూడా అది సింపుల్గా ఉంటుంది, నీకు ఎరుకు పడుతుంది. ఈ భగవాన్ చెప్పిన మాట నాకు ఎంతో బాగుంటుంది. ఇట్ ఈస్ గాడ్ వుడ్ డస్ ఎవ్రీథింగ్ చేసేదంతా ఆ దేవుడే. అది నీకు తెలిసే వరకు నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను, నా వల్ల అవుతాను అని ఊగుసలాడుతూ ఉంటావు, ఎగురుతూ ఉంటావు. పిలిచేవాళ్ళందాకి ఉద్యోగాలు ఎవరు? అది సెలెక్ట్ చేస్తున్నాడు, ఉద్యోగం ఇస్తాడు. అలాగే మోక్షం పొందడం కోసం ప్రయత్నం చేయొచ్చు, కానీ భగవంతుడు ఎవరికైతే అర్హత ఉందో వాడికి ఇస్తాడు. అర్హత లేకుండా యోగ్యత లేకుండా మనకి ఎప్పుడు ఒకటి ఇచ్చిన మనం తట్టుకోలేము. అలాగని మనం విడిచిపెట్టాడు, అలాగని విడిచిపెట్టాడు. నువ్వు ఏ స్టేజ్ వచ్చావు, నెక్స్ట్ జన్మ ఆ స్టేజ్ నుంచి నీ సాధన కొనసాగిస్తాడు, నీ సాధన కొనసాగిస్తాడు. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ కులంలో పుట్టినా, ఏ దేశంలో పుట్టినా నేను ఆకర్షించుకున్నాను. ఆయన బోధ విని నీకు తెలియజెప్పి నీకు తెలియపరిచి అది నీ చేత ఆచరింపజేసి ఆయన స్వరూపాన్ని ఇచ్చే వరకు నీతోటి నీతోటి జన్మిస్తూ ఉంటాడు వాడు గురువు. ఒకసారి భగవంతుడు అన్నాడు ఒకడు, నాకు చని శరీరం చనిపోయి రోజులు దగ్గరికి వచ్చినాయి, నా శరీరం చనిపోయిన తర్వాత నాకు నరకానికి వెళ్తానని అనుమానం నాకు వచ్చేస్తుంది అన్నాడు ఒకడు, ఒక భక్తుడు భగవంతుడు. అప్పుడు భగవంతు మరి ఒకవేళ నిజంగా నువ్వు నరకానికి వెళ్ళినా నీకోసం నేను కూడా నరకానికి వస్తాను వాడు గురువు. అంటే నాకు నరకంలో పని లేదు కానీ నేను వస్తాను, ఎందుకు నీకోసం వస్తాను, నాకు విద్యాదేహాలతో పని లేదు కానీ దేహం భరిస్తాను, ఎందుకు ఆ నమ్మిన వాడిని విశ్వసించిన వాడిని ఉద్ధరించడానికి. అయితే నా సహాయం మీరు తెచ్చాక నరకం వస్తున్నారు, నా సహాయం ఎప్పుడూ ఉంది కానీ నా సహాయం ఎప్పుడు ఉంది, నా కృప ఎప్పుడు ఉందో మీకు ఎప్పుడు అర్థం అవుతుందంటే మీరు అర్హత కలిగినప్పుడు, యోగ్యత కలిగినప్పుడు అది మీకు అందుకుంటారు. దాన్ని మీకు యోగ్యత లేదనుకోండి, నా సహాయం ఉన్న సహాయాన్ని మీరు పట్టుకోలేరు. మీకు యోగ్యత వచ్చినప్పుడు నా సహాయం ఉందని మీకు తెలుస్తుంది, దాన్ని అందుకుంటారు. ప్రత్యేక నేను నోడుతో నా సహాయం మేము మీకుంది, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఆదరిస్తున్నానని ఏ గురువు చెప్పడు, చెప్పవలసిన పని లేదు. భగవాన్ ఒక మాట చెప్పారు, రహస్యం మీరు ఎవరితో చెప్పకండి, కీప్ ఇట్ సీక్రెట్, ఇది రహస్యంగా ఉంచండి. వర్క్ ఇజ్ లవ్, వర్క్ ఇజ్ లవ్. మీరు మీకు ఇతరుల మీద నిజంగా ప్రేమ ఉంటే అది పని రూపంలో చూపిస్తారు. మేము మాట్లాడతాడు సరిపెట్టుకుంటున్నాము, మేము ఎలా సరిపెట్టుకుంటాం, మాట్లాడుతూ సరిపెట్టుకుంటున్నాం. ఇతర మీద మీకున్న ప్రేమ అది నిజమైతే ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ లవ్, ఇట్ ఇస్ రియల్ లవ్, ఇట్ ఇస్ రియల్ లవ్, ఇట్ ఇస్ రాయల్ లవ్, అది నిజమైతే అది పని రూపంలో వ్యక్తమవుతుంది. నాకు ప్రేమ ఉంది, ప్రేమ ఉందని మీరు అనుకుంటే నిజమైన ప్రేమ కదట్టండి. ఆ ప్రేమ ఎలా మేనిఫెస్ట్ అవుతుంది, పని రూపంలో వర్క్ రూపంలో మేనిఫెస్ట్ అవుతుంది. ఎక్కడో మహర్షి గారు చెప్పక్కడ, ఇది మన అనుభవం, ఇది మన అనుభవం. వీళ్ళకి ఏమైతే ప్రేమ ఉందో ఆ మంచం పరుస్తారు, ఆ దుప్పటేస్తారు, పడిపేస్తారు, చెల కింద టెక్కేస్తారు, కాళ్ళ దగ్గర టెక్కేస్తారు, వాళ్ళు కంఫర్టబుల్గా మారుతారు, వాళ్ళ కంఫర్ట్ కోసం చూస్తారు. అంటే ప్రేమ ఎలా మారుతుంది, ఇక్కడ పని కింద మారుతుంది. వాళ్ళ అవసరాలు ఏంటో చూస్తాను, వాళ్ళ అవసరాలు చూస్తాడు కానీ టామ్ టామ్ చేసుకోడు. ఆ టామ్ టామ్ ఏంటి, తన ప్రేమ టామ్ టామ్ చేయనివ్వదు. ప్రేమకి టామ్ టామ్ అక్కర్లేదు, ప్రేమకి ఆ టామ్ టామ్ అక్కర్లేదు. ప్రేమ మాట్లాడదు, పని చేస్తుంది, పని చేసి చూపిస్తుంది. కానీ రియల్ లవ్ మాట్లాడదు, పని చేసి చూపిస్తుంది. నువ్వు పని చేస్తున్నప్పుడు మాట్లాడేందుకు నీకు మాట్లాడతాడు పని ఏమండి, అసలు నిన్ను నిజంగా అనుగ్రహించినప్పుడు మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాను, మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పవలసిన పని ఏముందంటున్నారు అనుకోండి. ఠాగూర్ అంటాడు గతాంధులు, ఎక్కడ మాటలు లేవో ఎక్కడ ఎక్కడ తలంపులు లేవో, ఎక్కడ భయాలు లేవో, రోషాలు లేవో, ఈర్ష్యలు లేవో, అసూయలు లేవో, కోపాలు లేవో, తాపాలు లేవో, ఎక్కడ కామక్రోధాలు లేవో, అక్కడికి నన్ను తీసుకుపోయి అక్కడ నన్ను నేర్కొనిపోవు ప్రభు. ఇంట్లో బంగారం ఉంటే బోధం వస్తుంది, మనసులో బంగారం ఉంటే మోక్షం వస్తుంది. ధనం వల్ల భోగం వస్తుంది, జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది. ధనం యొక్క ప్రయోజనం, ధనం ఉంటే భోగం అనుగ్రహించవచ్చు. ఆ కాల పరిణామంలో భోగమే రోగం కింద మారుతుంది. ఆ నాస్తికులు ఏం చెప్తారంటే, ఎప్పుడో రోగం వస్తుంది, ఇప్పుడు తింటే ఎందుకు మాంటారు, శుభ్రంగా తినవలసిన తినేయని అంటారు. రేపు రోగం వస్తే రేపు మాట చూసుకోవచ్చు, ఏ నాస్తికం అవుతారు అలా చెప్తూ ఉంటారు. అయితే ఈ భోగం రోగం కింద మీకు రావచ్చు, ఆ వచ్చినప్పుడు చూసుకోవచ్చు, ఇప్పుడు తినేయమని ఎవరు చెప్తారు, నాస్తిక మతాలు ఎలా చెప్తాయి, ఆ మాటల యొక్క ప్రభావంలో మీరు పడకండి. అజ్ఞానం నుంచి చెప్పు దుఃఖం ఉంటుంది, అజ్ఞానం నుంచి చెప్పు దుఃఖం ఉంటుంది, దుఃఖానికి పుట్టింది ఎవరంటే అజ్ఞానం. భగవాన్ అంటున్నాడు నిజమైన గురువు లోపల ఉన్నాడు, నిజమైన గురువు లోపల ఉన్నాడు, నేను చూస్తూ ఉంటాడు, నేను వాచ్ చేస్తూ ఉంటాడు, నీ తలంపులను చూస్తూ ఉంటాడు, నీ సంకల్పం ఎప్పుడు ఇంటికి ఏ పని చేస్తున్నావో దానికి కూడా ఆ పనిని కూడా చూస్తాను. నువ్వు మాట్లాడచ్చు, ఎందుకు మాట్లాడుతున్నావు చూస్తాడు, చేస్తాడు పని చేయొచ్చు, ఆ పని ఎందుకు చేస్తున్నావు, ఏ తలంపులు దృష్టిలో పెట్టుకు చేస్తున్నావు చూస్తూ ఉంటాడు. నిజమైన గురువు లోపల ఉన్నాడు. కృష్ణుడిగా ఏమవుతున్నాడంటే, మీరు నిజమైన గురువు లోపల ఉన్నాడు అంటున్నారు, నేను ఆ గురువుని కాదు, ఇప్పుడు గురువు నా కళ్ళకు కనపడే గురువు నాకు కావాలి. నీ కళ్ళకు కనపడే గురువే చెబుతున్నాడు, నిజమైన గురువు నీకు లోపల ఉన్నాడు. నేను గీతప్పుడు ఆ టీచింగ్ చూడండి, అపూర్వం ఆ ప్రశ్నలోనే సమాధానం ఎదురు చేస్తాను. ఏమైనా ఎన్ని చెప్పినా నా అభ్యాసం నా సాధన కూడా మీ కృప మీద నాకు ఆధారపడు. ఎవడు మంచివాడు ప్రశ్నలు అడిగేవాడు, ఏమైనా అభ్యాసం చేయాలన్నా మీ కృప ఉండాలి, నేను ఏదైనా సాధన చేసినా మీ దయ ఉండాలి, నేను మోక్ష మాట్లాడుతుంది, నేను మోక్షం కూడా అవ్వలేను. మీ ప్రేమ లేకుండా, మీ దయ లేకుండా, మీ కరువు లేకుండా అలా మోక్షం సంపాదించాలని ఆ కోరిక ఆ తలంపు కూడా నాకు రాదు. ఎక్కడో మోక్షం మోక్షం వదిలేయండి, ఆ మోక్షం సంపాదించాలని ఆ తలంపు ఆ ముముక్షత్వం కూడా మీ అనుగ్రహం లేకుండా, మీ దయ లేకుండా అది నాకు రాదు. భగవాన్ చెప్తున్నారు. గురువు తోటి ఇప్పుడు ఉంటానే ఉంటాడు, ఉండటమే కాదు ముద్ద బేలాగా ఉండడు, నువ్వు గమనిస్తూ ఉంటాడు. గురువు నువ్వు కూడా ఉంటాడు ప్రతి జన్మలో, నువ్వు ఎలా ఉంటాడు ముద్ద బేలాగా ఉండడు, నేను నిన్ను గమనిస్తూ ఉంటాడు. నీ మైండ్ యొక్క వాండరింగ్, నీ బాడీ యొక్క వాండరింగ్, నీ చేష్టలు, నీ ఇంద్రియాలు అనే వికారాలు, నీ మనస్సులో ఉన్న దోషాలు అలా చూస్తూనే ఉంటాడు, విట్నెస్గా ఉంటాడు, గమనిస్తూనే ఉంటాడు, గమనిస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఎక్కడ ఎలా నీ బలహీనతను తొలగించాలి అది చూస్తూనే ఉంటాడు. ఆ టైం వచ్చినప్పుడు ఆ పని చేస్తూ ఉంటాడు, కాలం కోసం చూస్తాడు. ఆ కళ పరిపక్వం వచ్చినప్పుడు అవన్నీ కూడా నీ ఆధారాలని ఊడగొట్టి ఆయన స్వరూపమైన మోక్షాన్ని ఎదిస్తాడు. వెయిటెన్సీ వెయిటెన్సీ తను గురువు విడిచిపెట్టే సమస్యలు, గురువు విడిచిపెట్టే సమస్య, గురువు అనుగ్రహంలో పడ్డవాడు, పులి నోట్లో పడ్డ మాంసం మొక్కలాంటి వాడు. ఒక్కసారి గురువు చూపు నీ మీద పడిందా, ఏదో జన్మలో నువ్వు తరించవలసిందే ఆ చూపు అంత బలి మనకి. అసలు వీడేమంటున్నాడంటే మేము ఒకరి అభ్యాసం చేయమంటున్నారు, మమ్మల్ని ఏదో సాధన చేయమంటున్నారు, కానీ మీ కృప లేకుండా, మీ అనుగ్రహం లేకుండా, మీ దయ లేకుండా మేము సాధనలు చేయలేము, అభ్యాసాలు కూడా చేయలేము, అభ్యాసాలు కూడా మేము చేయలేము అని చెప్ప మా ముక్తి లభించే వరకు, మాకు మోక్షం అది జ్ఞాన సింహాసనమై మేము కూర్చునే వరకు, జ్ఞాన సింహాసనం మీద మేము కూర్చే వరకు, ఈ జన్మ మరణ ప్రవాహంలో నుంచి, ప్రకృతిలో నుంచి, సంసారం నుంచి బయట పడే వరకు మా గమనాన్ని మీరు చూస్తూనే ఉండాలి. ఒక కంటి చోటు మమ్మల్ని, రెండు కళ్ళు చోటు చూడక్కర్లేదు, ఒక కంటి చోటు చూసినా సరిపోతుంది. మా గమనాన్ని మీరు చూస్తూ ఉండండి, మా పోకడ మీరు చూస్తూ ఉండండి. మేమేమి చేస్తున్నాం, మమ్మల్ని చూసి మమ్మల్ని గమనించి ఉద్ధరించే బాధ్యత మీద ఉంది. ఏదో మోక్షం కోసమే కాదు కృప, మోక్షం కోసమే కదా అభ్యాసంలో కూడా మీ కృప కావాలి, మా మేము చేసే సాధనలో కూడా మీ కృప కావాలి. మీ కృప లేకపోతే ఆ సాధన ఫలించదు, ఆ సాధన ఫలించదు. మాకు ఏది ఎప్పుడు ఎక్కడ అవసరమో అది చేస్తూ మీరు మా కూడా ఉండండి. ఇవాళ గట్టికారులు ఇలా ప్రశ్న అడిగిన భగవాన్ గట్టికారులు అంటారు. సాంప్రదాయబద్ధంగా పూజ చేసుకోవచ్చు, జపం చేసుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు. భగవాన్ అంటారు నువ్వు కానిదాన్ని ఎంత ధ్యానం చేసినావు, నువ్వు ఏదైతే అదును దాన్ని ధ్యానించి చోటు ఒకటే మళ్ళీ అక్కడ ఏదో చెప్తారు, ఏదో చెప్తారు మళ్ళీ అక్కడ తీసుకొచ్చి పడేస్తాడు. నువ్వు ధ్యానం చేసుకోవచ్చు, ఏదైతే నువ్వు అవునో దాన్ని ధ్యానం చేస్తావు అవుతావు, కానీ నువ్వు కానీ దాన్ని ధ్యానం చేసినావు నువ్వు బాబు. దుర్మార్గం కూడా నువ్వు మంచివాడు అనుకోవచ్చు, కానీ అనుకున్నంత మాత్రం తేడా మంచివాడు అప్పుడు చివరికాడు దుర్మార్గంలో నువ్వు పడతావు. అదేవిధంగా నువ్వేం కాని దాన్ని కూడా నిజం నమ్మొచ్చు, నువ్వు నమ్మినంత మాత్రం చేద్దా నిజం కాదు. ఏదైతే నిజమో దాన్ని ప్రేమించు, ఏదైతే నిజమో దాన్ని ధ్యానించు, ఏదైతే నిజమో దానికోసం జీవించు. లవ్ గురించి మాట్లాడుకుంటున్నాం, మెడిటేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. జాస లేకుండా ధ్యానం రాదు, జాస లేకుండా ధ్యానం రాదు. ఎక్కడైతే మీకు ప్రేమ ఉంది అక్కడ మీ మనసు వాళ్ళతో ఉంటుంది. మీకు నిజంగా ఈశ్వరుడు పట్ల ప్రేమ ఉంటే అనుకోకుండా మీ మనసు ఇక్కడ ఓడతుంది, మీకు జాస కుదురుతుంది, జాస ద్వారా ధ్యానం కలుగుతుంది. జాస లేకుండా ధ్యానం రాదు, ప్రేమ లేకుండా రేణక లోతులు మనం పెరగ. వాళ్ళ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇట్ ఇస్ గాడ్ హుడ్ డస్ ఎవ్రీథింగ్, పనంతా ఎవరు చేస్తున్నారు, భగవంతుడే చేస్తున్నారు. అది మనకు అర్థమయ్యే వరకు నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను ఎదురు పడతాం. ప్రేమంటే ఏంటి, నువ్వు శక్తి గలవాడు అంటే వానర్ అనమాట. ఈ ప్రపంచానికి వానర్ ఎవరు, మనం ఏముందో 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఈ శవం అటు ఇటు చెప్పుతాం తర్వాత పోదు. 70 ఏళ్ళు 80 ఏళ్ళు తిరుగుతుంది ఇక్కడ భూమి మీద, తర్వాత బయటకు పోతాం. కానీ శక్తి గలవాడు, ఈ శక్తి ఎవరిది, ఈ స్వామిది. కొంతకాలం వచ్చాం మళ్ళీ బయటికి వెళ్ళిపోతాం. ఈ గ్రామాలు ఎవరి పాత్ర వారు నిర్వర్తించి బయటకు పోతారు. భగవంతుడు నీకు ఒక పని అప్పగించాడు, దాని అయిష్టంగా చేయకు, ఇష్టంగా చేయకు, రోతగా చేయకు, అసహించుకుంటూ చేయకు, ప్రేమగా చేయకు. అర్జున ఈ ప్రపంచ సృష్టిలో అందరికంటే ఎవరంటే నాకు బాగా ఇష్టం అని భగవంతుడి ప్రశ్న అడుగుతున్నాడు. ఎవరైతే నువ్వు నేను చెప్పుకునే మాటలు నువ్వు వాళ్ళు అధ్యయనం చేసుకుని అర్థం చేసుకుని అధ్యయనం చేసి అర్థం చేసుకుని ఆ మాటలను జీవిస్తూ ఇతరులకు ఎవడైతే బోధిస్తున్నాడో వాడు నాకు అత్యంత ప్రియుడు ఈ సృష్టిలో. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఆయన గురికి అరుణాచల స్మరణ వచ్చిస్తేనే మనకు జ్ఞానం వచ్చేసి జమాంతర అనుభవం. ఓ ఫాదర్ అసత్కం నేను దేవుడి దగ్గరికి వెళ్ళి ఒకటి అడుగుతాను సార్, నాకు గుళ్ళో దిగితే మన కోరిక ఉంటుంది కదా, లోపల అడుగు బుద్ధి వస్తుంది అడుగుతాను. ఇప్పుడు కోరికలు లేని వాళ్ళు కూడా జ్ఞానాన్ని ఇమ్మని భక్తి ఇమ్మని అడుగుతారు మామూలుగా. కోరికలు ఉన్న వాళ్ళు కోరికలు అడుగుతారు, కోరికలు లేని వాళ్ళు నాకు జ్ఞానాన్ని ఇమ్మని దేవుడిని అడుగుతారు గుళ్ళో కింద. భగవాన్ ఏమీ అడగలేదు. ఓ ఫాదర్ ఐ హావ్ కమ్, ఓ తండ్రి నేను నీ దగ్గరికి వచ్చాను, నీ సమీపంలోకి వచ్చాను, నా అంతటి మీద నువ్వు పిలిస్తే నువ్వు కేక పెడితే ఆ కేకని విని వచ్చాను. ఓ ఫాదర్ ఐ హావ్ కమ్, అంతేగా నాకు జ్ఞానాన్ని లేదా భక్తిని ఏమి చెప్పలేదు, ఏమీ చెప్పలేదు, భౌతికమైన వదిలేని పారమార్థికం కూడా ఏమి చెప్పలేదు. ఓ ఫాదర్ నేను వచ్చాను, కానీ నా అంతటి నేను నువ్వు రమ్మంటే వచ్చాను, నీ కేక విని వచ్చాను, నువ్వు కేక నువ్వు కేక వేసావు ఆ కేక నాకు వినపడింది అందుకు వచ్చాను. ఓ ఫాదర్ ఐ హావ్ కమ్, ఆ దేవుని బిడ్డాన్ని ఈ శరీరం నీకు అర్పిస్తున్నాను, ఈ శరీరం ద్వారా నువ్వు ఏం పని చేసుకోవాలనుకుంటే ఆ పని నువ్వు చేసుకో, ఈ శరీరం నీకు అర్పిస్తున్నాను, ఈ దేహం ద్వారా నువ్వు ఏ పని అయితే నిర్వర్తించాలనుకుంటున్నావు ఆ పని నువ్వు పూర్తి చేసుకో. ఆ పని ఈ శరీరం నాదని ఇక్కడ క్లెయిమ్ చేసేవాడు లేడు, ఈ శరీరం నాదని చెప్పేవాడు ఇక్కడ లేడు. నువ్వు స్వాధీనం చేసుకున్నావు ఈ శరీరం ద్వారా, నువ్వు ఏ పని అయితే నువ్వు చేయాలనుకుంటున్నావు ఆ పని నువ్వు పూర్తి చేసుకో, నిర్వర్తించుకో. ఓ ఫాదర్, ఓ ఫాదర్ ఐ హావ్ కమ్, నేను వచ్చాను, నేను వచ్చాను కానీ నా అంతటి నేను మరి నీ దగ్గర రాలేదు, నువ్వు పిలిస్తే వచ్చాను. నువ్వు రమ్మంటే వచ్చాను, నువ్వు పిలిస్తే వచ్చాను కానీ నా అంతటి నేను మటుకు నీ దగ్గరకు రాలేదు. ఓ ఫాదర్ ఐ హావ్ కమ్. మన గుళ్ళో వెళ్తే ఎన్ని మాట్లాడుగుతాము మనం, నీకు అర్థమవుతుందా ఎన్ని మాట్లాడుగుతాము. ఆయన ఏమన్నా ఓ ఫాదర్ ఐ హావ్ కమ్, నేను వచ్చాను కానీ నా అంతటి నేను మటుకు నేను ఇక్కడ రాలేదు, నువ్వు రమ్మంటే వచ్చాను, నువ్వు కాక మౌనం బోధిస్తుంది మౌనం, కానీ ఎంత మనకు అర్థమవుతుంది మౌనం అర్థమవుతుందంటే మాట తోడుపండి, మాట వెండి, మౌనం బంగారం, స్పీచ్ ఇస్ సిల్వర్, సైలెన్స్ ఇస్ గోల్డ్. ఒకసారి భగవాన్ ఎవరో చేదస్థంగా అడుగుతున్నారు, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడ, చేదస్థంగా అడుగుతున్నాడు. నేను ఎదుర్కొండ ఉన్నాడు ఎవడు అనుకుంటున్నాను, అది చేదస్థంగా అడుగుతున్నాడు అడు భగవాన్, వాడికి అలా చెప్తే మీకు అర్థం, నేను ఎదుర్కొండ ఉన్నవాడు ఎవడు అనుకుంటున్నాను. కొంతమంది కళ్ళు ఉండి చూడలేరు, చెవులు ఉండి వినలేరు, అర్హత లేనప్పుడు, యోగ్యత లేనప్పుడు, మెచ్యూరిటీ లేనప్పుడు, ఆ థింకింగ్ ఫెకల్టీ లేనప్పుడు చెవులు ఉన్నా వినలేరు, కళ్ళున్నా నా చూడలేదు, ఆ గుర్తింపు గుర్తించే శక్తి లేనప్పుడు గుర్తించలేరు. యు ఓన్లీ గెట్ వాట్ యు డిజైర్. ఆ కృష్ణుని స్మరిస్తాంటేనే మనకి ఇలాగుంటే గోపికలు తింటుంటుంది, మనం చూడటం లేదు కృష్ణుని, కృష్ణుడి రూపం మనం చూడటం లేదు, కృష్ణుని స్మరిస్తున్నాం, స్మరిస్తేనే మనం ఎలా అయిపోతాం అంటే గోపికలు ఎటువంటి తన్నాయత్వం వచ్చి ఉంటుంది వాళ్ళకి, రూపం మధురం, మాట మధురం, కదలక ఆ కదురం, పెదవులు కదురం మధురం, ముఖం మధురం, మధురాతి మధురం. భగవాన్ అన్నారు జ్ఞాని శరీరం విడిచిపెట్టినా కూడా జీవించే ఉంటాడు, ఉంచదంటే ప్రేమిస్తూనే ఉంటాడు, అనుగ్రహిస్తూనే ఉంటాడు. కాబట్టి జ్ఞాని శరీరం విడిచిపెట్టినా జ్ఞాని జీవించినట్టే లెక్క, ఉంచేతే వాడు ప్రేమిస్తూనే ఉంటాడు, అనుగ్రహిస్తూనే ఉంటాడు. అక్కడికి దేహం ఉందా లేదనేది ప్రధానం కానే కాదు, మనం జీవించున్నా మరణించిన వాడితో సమానం, ఇంచిన ప్రేమ లేదు, ఆక్షేయత లేదు. మనం జీవించి చనిపోయి ఉన్నాం, జ్ఞాని శరీరం చనిపోయి జీవించుంటాడు, అది జ్ఞానికి అజ్ఞానికి ఉన్న తేడా. మన శరీరం ఉండి ప్రేమించలేకపోతున్నాం, జ్ఞాని శరీరం లేకుండా కూడా ప్రేమించగలడు. అయితే మనం జీవించుండి మరణించున్నాం, ఆయన శరీరం మరణించుండి కూడా జీవించి ఉన్నాడు, అది పామరుడికి జ్ఞానికి ఉన్న తేడా. ఇప్పుడు కృష్ణుడి దేహం ఎక్కడ లేదు, కృష్ణుడి దేహం ఇక ఆయన స్మరిస్తే మనకు జ్ఞానం వస్తుంది, ఆయన స్మరిస్తే మనకు జ్ఞానం వస్తుంది, ఆయన రూపాన్ని మనం చూడలేదు కానీ ఆయన స్మరిస్తే ఆ జ్ఞానం వస్తుంది. అయితే తన శరీరం లేకపోయినా జీవించున్నట్టు లెక్క. ఎప్పుడైతే కలుసుకున్నా అప్పుడు విడిపోతాం, తప్పక బలం ఉంటుందా, మనం ఇప్పుడు విడిపోతున్నాం. మనం ప్యాక్టింగ్ వచ్చేసినప్పుడు మనకి ప్యాక్టింగ్ వచ్చింది కానీ ఇది బలవంతంగా దొరుకుతుంది, ఇష్టంగా దొరకటండి, ఈ పార్కింగ్ అయిష్టంగా జరిగిపోతుంది. ఎప్పుడైతే మీటింగ్ ఉంది అప్పుడు పార్కింగ్ ఉంటుంది. ఇప్పుడు నేను పార్కింగ్ ఇస్తే కూడా కూర్చోం కానీ ఇష్టం మీద పార్ట్ అవ్వటం లేదు, ఇష్టం మీద పార్కింగ్ లేదు కానీ బలవంతంగా మనం డిపార్టింగ్ వస్తుంది, సెపరేట్ అయిపోతుంది. సంయోగం ఉన్నప్పుడు వియోగం కూడా వచ్చేస్తుంది, మీటింగ్ ఉన్నప్పుడు పార్టింగ్ కూడా వచ్చేస్తుంది. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల కృష్ణుడి భార్యే కదా, రుక్మిణి కృష్ణుడి భార్య సత్యభామ, ఆడి పేర్లు పెట్టకుండా ప్రేమ దగ్గరికి వచ్చేప్పుడు రాదనే ఎక్కువ చెప్తారంటే అని ఇలా పొద్దున్న అడిగారు ఎవరు. రాదు చెప్పడానికి కారణం ఏంటంటే వాళ్ళు ముస్తాబు అవుతారు ఎవడు, సత్యభామ రుక్మిణి. రాధకు ముస్తాబు అవ్వక్కర్లేదు, రాధకి ముస్తాబు అవ్వక్కర్లేదు, ఆ కృష్ణుడు అదిటీజుగా ఉంటుంది. రాధ ముస్తాబు మనం కృష్ణుడికి కనిపించాలనుకోండి, సరే న్యాచురల్లో నార్మల్లో మనకి అత్యంత సమీపం వాళ్ళు ఉన్నారనుకోని మనం ముస్తాబు అవుతాం. కొత్త వాళ్ళ దగ్గరికి ఉన్నప్పుడు ముస్తాబు అవుతాం. మనకు అత్యంత సన్నిహితులు అత్యంత సమీపం మన వంటింట్లో బంధువులు మనం చూడటానికి వస్తే మనం ముస్తాబు అవుతాం. అటువంటి అనుబంధం రాధాకృష్ణుడు ఇది మనం ముస్తాబై కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలనుకోదు రాధా. ఇది న్యాచురల్ లవ్, ఇది ఒక నార్మల్ లవ్, ఇది నేకడ్ లవ్. అంటే ప్రేమ దగ్గరికి వచ్చినప్పటికీ సత్యభామను కానీ రుక్మిణి కానీ రాధతోడు పోల్చడానికి వీరలే. ఇంకొక విషయం తెలియకపోవచ్చు, మన సైన్ సౌత్ ఇండియాలో రాధ గురువు తెలియదు. ఉత్తర భారతదేశంలో కృష్ణుడి యొక్క జయంతి కృష్ణాష్టమి కంటే రాధ యొక్క జన్మదినోత్సవం బాగా చేస్తారు. అది మీరే చాలా మందికి తెలియకపోవచ్చు. నార్త్ ఇండియాలో కృష్ణుడి యొక్క జన్మదినోత్సవం కంటే కృష్ణుడి యొక్క జయంతి కంటే రాధ జయంతి ఎక్కువ బాగా చేస్తారు. ఎందుకంటే కృష్ణుడు ఎలా ఆక్యమవు, ఎంత న్యాచురల్గా కృత్రిమ స్థితి లేకుండా ఎంత సహజంగా కృష్ణుడు ఎలా ఆక్యమవు చేసి చూపించింది రాధ. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శాంతి 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 థ్యాంక్ యూ లవ్ టు యూ థ్యాంక్ యూ.